না বন্ধ করে ఎప్పుడు జరగాలి అది అప్పుడు జరుగుతూ ఉంటుందని రమణ వాచ్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం మనం మర్చిపోవటం పని ఆడదు అంటే భగవంతుడు చెప్పాడు మీ జ్ఞాపకం నేను మీ స్మృతి నేను మీ మరుపు నేనని ఒకసారి జ్ఞాపకం పెట్టుకుందాం అనుకుంటాం మర్చిపోతూ ఉంటాం విషయం జ్ఞాపకం పెట్టుకోవాలనుకుంటాం మర్చిపోతూ ఉంటాం కొన్ని కొన్ని విషయాలు మర్చిపోవాలనుకుంటాం ఫీలింగ్ చేస్తున్నది జ్ఞాపకం వస్తుంది మీ జ్ఞాపకాన్ని నేను మీ మరుపు నేను అంటాడు భగవంతుడి జీవితంలో భక్తి అంటే సామాన్య విషయం కాదు విద్య సంపాదించడం కంటే ధనం సంపాదించడం కంటే అధికారం సంపాదించడం కంటే కీర్తి సంపాదించడం కంటే కూడా భక్తిని సంపాదించడం కష్టం పూర్వధర్మంలో ఎంతో సజ్జన సాంగత్యం చేసి ఉంటేనే కానీ సత్కర్మ చేసి ఉంటేనే కానీ ఎంతో వివేక వైరాగ్యం ఉంటేనే కానీ జన్మలో భక్తి కలగదు భక్తి అనేది ఇప్పుడు మనం నిద్రపోతున్నాం అనుకోండి నిద్రపోతున్నాం అనుకోండి ఏదైనా స్వప్నంలో ఏదైనా పులి వచ్చి మీద పడిపోయింది అనుకోండి మనకి స్వప్నంలో ఏ పులు వచ్చి పెద్ద పులి వచ్చి మన మీద పడిపోయింది అనుకోండి కానుకోండి అప్పుడు మనకి ఏమొస్తుంది భయం వేసిపోయి మెలుక వస్తుంది ఎద్దట్లాంటి ఎందు నుంచి వచ్చేస్తాం జాగ్రత్త అవస్థలకు వచ్చేస్తాయి ఆ భక్తి కూడా పులి లాంటిది అజ్ఞానం నిద్ర నుంచి మెలుకొలిపిది ఆ పులి లాంటిది భక్తి అంటే అంత శక్తివంతమైనది దాని విరిగి తెలియకపోవటం వల్ల భక్తి విరుగు మనకి డబ్బు విరుగు తెలుస్తుంది పొట్ట విలువ తెలుస్తుంది గౌరవాలు విలువ తెలుస్తున్నాయి కానీ భక్తి విలువ తెలియటం లేదు ఇంకా తెలియటం లేదంటే దానికి సంబంధించినటువంటి యోగ్యత మనకు లేదు సద్గ్రంథ పఠనం లేవు సజ్జన సాంగత్యం లేదు సాధన లేదు సాధన లేకుండా సిద్ధి ఎలా కొడుకునే స్మరణ లేదు ఆ ఎవరి స్టేజ్లో నేను చెప్తా ఉంటాను చిన్నప్పుడు కష్టపడిన వాళ్ళందరూ తర్వాత సుఖపడతారు ఎవరి స్టేజ్లో మనం సాధన ప్రారంభించేటప్పుడు ఎంతో కొంత కొన్ని కష్టం అనిపించవచ్చు కానీ ఆ కష్టాన్ని భరిస్తే తర్వాత శాశ్వతమైన శాంతిని ఇంద్రియాలకి నిన్న మనం అక్కడ గోరిపాలెంలో చెప్పుకున్నాం కళ్ళకి అందని చెవులకు అందని ఇంద్రియాలకు అందని మనస్సుకు అందని మన బుద్ధికి అందనటువంటి పరమశాంతి మనకు అనుభవంలోకి వస్తుంది దాన్ని కృష్ణుడి భాషలో చెప్పాలంటే కృష్ణుడు అంటాడు ఆ శాంతి ఎత్తివేస్తే మహామేధవుడు కూడా ఇది బియాండ్ యువర్ అండర్స్టాండింగ్ అంటాడు నువ్వు ఎంత బుద్ధివంతుడైనా నువ్వు జాతి బన్నాష అటువంటి తెలివితేటలు మీకున్నా ఆ శాంతి నీ అనుభవానికి అనుకుంటాను నీ బుద్ధికి అందదు నీ తెలివికి అందదని ఇట్ ఇస్ బియాండ్ ఎవర్ అండర్స్టాండర్డ్ నాట్ ఓన్లీ నీ ఇంద్రియాలకి ఎలాగా ఉండదు మనసుకి ఎలా ఉండదు నీ బుద్ధి సూక్ష్మతకు కూడా పరమేశ్వరుడు ప్రసాదించే శాంతి అందదు బుద్ధి సూక్ష్మతకు అట్టిగా శాంతి ఆ శాంతి ఎవరికైతే దొరుకుతుందో శాంతి స్థానం ఎవరికైతే దొరుకుతుందో వాడు సంసార దుఃఖం నుంచి బయటకు వచ్చేస్తాడు సంసార భయం నుంచి కూడా బయటకు వచ్చేస్తాడు కొంతమంది శివస్మరణ చేసి నారాయణ స్మరణ చేసి కూడా సంసార భయం నుంచి బయటకు వచ్చిన వాడు ఉన్నారు అంటే వాడికి ఎప్పుడైతే ధైర్యం కలుగుతుంది బుద్ధిని నిర్వాణ స్థితిని ఎలా చెప్పారంటే దుఃఖం లేని స్థితిని నిర్వాణం అని చెప్పాడు దానికి మన వాళ్ళు సెపరేట్గా చెప్పారు దారిద్ర్యంలో కూడా దుఃఖం లేదు అది మోక్షం అని ఎలా చెప్తాం దారిద్ర్యంలో మనకు ఎవరికి దుఃఖం లేదు అది మోక్షం అని ఎలా చెప్తాం జాగ్రత్త అవస్థలో మనం ఎరుకులో ఉండగా శాంతి జ్ఞానము సుఖము ఆనందము అనంత స్థితిని అంటే కాలదేశములతోటి వస్తువులతో సంబంధం లేనటువంటి స్థితిని అది అనుభవం తెచ్చుకోవాలి అది మోక్షం అని మనవాడు చెప్పారు సత్యం జ్ఞానం అనంతం ఆనందం అయితే ఆనందం అలౌకికమైనది అభౌతికమైనది ఏదో కారణం వల్ల వచ్చేది కాదు అది స్వతంత్రంగా వస్తుంది మన మనస్సు దారి నిద్రలో పుట్టింటికి వెళ్ళిపోతుంది మన మనసు గాఢ నిద్రలో పుట్టింటికి వెళ్ళిపోతుంది మనం నిద్రపోయేప్పుడు మనకి తెలియదు ఎప్పుడు వెళ్ళిపోతున్నాం నిమ్మగా చెప్పి తన హృదయంలోకి జారిపోతుంది తన నిజమైన ఇంటికి జారిపోతుంది మనసు ఎక్కడికి జారిపోతుంది నిజమైన ఇంటికి జారిపోతుంది మనకి నిద్ర పట్టలేదు నిద్ర ఎప్పుడు జారిపోతుంది తన నిజమైన ఇంటికి జారి జారిపోయాక దాని నిజమైనది జారిపోయాక పుణ్యభ్రష్టం అప్పుడు దాకా రాదు మనకు. అంటే సహస్రాలను గురించి మనస్సు తన నిజమైన ఇంట్లోకి జారిపోయిన తర్వాత అప్పుడు నిద్ర వస్తుంది మనకి. దాని మనకు తెలియకుండా నిద్రలో మనం నిద్రపోయినప్పుడు మనకు తెలియకుండా వెళ్ళే బూట్లో పడిపోతుంది అది. ఏది మనస్సు దేవుడు ఉన్న చోటకి వెళ్ళిపోయి పడిపోతుంది. అది జాగ్రత్త అవస్థలో ఎరుపు చోటి సాధన చేసి ఆ మనస్సును హృదయంలోకి మన నిజమైన ఇంటికి పంపగలిగితే అప్పుడు అమృత అనుభవం కలుగుతుంది. ఈ ప్రయత్నాలు లేకుండా ఈ బాధలు లేకుండా ఓ అరుణాచలేశ్వరుడా నా మనస్సును దొంగతనం చేశావు నువ్వు, నా మనస్సునే దొంగతనం చేశావు. నా మనస్సు యొక్క మన అందరి మనస్సు మెదడులో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? మెదడులో ఉంటుంది. ఈ మెదడులో ఉన్న మనస్సును నువ్వు దొంగతనం చేసి నీ నిజమైన ఇంటికి తీసిపోయావు నాకు తెలియకుండా. మనసు మామూలుగా ఎక్కడే కాపురం ఉంటుంది, ఎక్కడ ఉంటుంది? మెదడులో ఉంటుంది. దాన్ని నువ్వు దొంగతనం చేశావు, మెదడులో నివసిస్తున్నావు. మనసును దొంగతనం చేసి నువ్వు నిజమైన ఇంటికి తీసిపోయావు అంటే హృదయంలోకి చైతన్యంలోకి తీసుకెళ్ళిపోయావు. అంటే ఈ మనసును తీసుకెళ్లి చైతన్యంలో ఐక్యం చేసేసావు. అది యోగం. అది దొంగతనం చేసి చేసిన పని. అంటే నేను ఏదో జ్ఞానం ఉందని, నా జ్ఞానం అనేది ఒక ఉంటే ఒకటి ఉందని, ఒక అమృతం లేదు మరణం లేని స్థితి ఒకటి ఉందని, అమృతానుభవం ఉంటుందని, బ్రహ్మం ఒకటిందని, శరీరం చనిపోయిన చావన వస్తూ ఉంటుందని ఏమి నాకు తెలియవు. అది బడి పిల్లవాడిని, టీనేజ్ వాడిని, పదవి తరగతి చదువుకునే పిల్లవాడిని. అయితే నువ్వు దొంగతనం చేసి చేసిన పనులు ఇవన్నీ కూడా నాకు తెలియదు. మన మనస్సు ఎప్పుడు పనులు ఎప్పుడు మెదడులోనే ఉంటుంది మనస్సు. అది దాన్ని నిద్రపోయేమని బడికి ఇంటికి వెళ్ళిపోవట్లేదు, తన నిజమైన ఇంటికి వెళ్ళిపోతుంది. అది జాగ్రత్త అవస్థలో నా సాధనతో నిమిత్తం లేకుండా, నా ప్రయత్నంతో నిమిత్తం లేకుండా నువ్వు నిజమైన ఇంటికి తీసిపోయావు. నా ఇల్లు నా ఇంట్లోంచి నువ్వు బయటకు లాగేసి నీ ఇంట్లోకి తీసిపోయారు నాకు తెలియజేస్తాడు. నా ఇంట్లో నేను ఉన్నాను, నన్ను బయటికి లాగేసావు. బయటికి లాగేసి రోడ్డు మీద విడిచిపెట్టలేదు. ఎక్కడ తీసిపోయావు? నీ ఇంటికి తీసిపోయావు. నీ ఆయన భగవంతుడి ఇల్లు, నీ చైతన్యం బ్రహ్మం, ఆ ఇంటికి తీసిపోయి ఐక్యం చేసేసేవు. అది నా చెల్లెస్తుడ అని అక్షర మనలో చెప్తాడు. కలిన జనని కన్న గల దయాదాయక ఇదియ అనుగ్రహము అరుణాచల. నిన్ను స్మరించేటట్టు కూడా నువ్వే చేసావు, నాకు తెలియదు. అరుణాచల నిన్ను స్మరించేటట్టు కూడా నువ్వే చేసుకున్నావు. నా మనస్సు నీ మీద నిలబెట్టేట్టు కూడా నువ్వే చేసుకున్నావు. నీ ప్రేమలో నీ భక్తిలో నా మనసు కరిగిపోయేటట్టు కూడా నువ్వే చేసుకున్నావు. ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించడం కూడా నువ్వే చేశావు. ఇక దేనింటి చేసింది ఏమి కనపడలేదు నాకు అంతా నింది అరుణాచలేశ్వరుడు. నిన్ను స్మరించుకునేటట్టు, నీ పేరు నాకు వినపడేటట్టు నువ్వే చేశావు. నిన్ను స్మరించుకునేటట్టు నువ్వే చేశావు. నా మనస్సు నీ మీద నీ మీద నిలబెట్టేట్టు, లేదా నీ మీద ఆధారంగా నేను సపోర్ట్గా తీసుకునేట్టు నువ్వే చేశావు. లేదా నా మనస్సు నీలో లయం చేసుకున్నది నువ్వే చేశావు. అని చెప్పి ఈయన ఏదైతే నేను ఈ నేరనేది మనం నీళ్ళకంటే ఎక్కువ వాడతాం. ఈ నేననేది మనం నీళ్ళకంటే ఎక్కువ వాడతాం. ఈ నేనే దేహంతో కలుస్తూ ఉంటుంది, మనస్సుతో కలుస్తూ ఉంటుంది, బుద్ధితో కలుస్తూ ఉంటుంది. అంటే ఈ నేనే తాదాప్యం, మనం కాణదాంతో తాదాప్యం పొందింది ఈ నేనే. అంటే ఆ నేనని ఏం చేశావంటే నా నేను నాకు కాకుండా చేసావు సార్. ఎంత పని చేసేవారు నా తెలియదు. అంటే ఈ అనుగ్రహం యొక్క బలంలో, ఈ అనుగ్రహంలో అంటే నీ అనుగ్రహం అనే ఆ పులంగా ఉంటా. ఆయన అనుగ్రహం ఎటువంటిది? పులంటిది. ఏది ఆయన అనుగ్రహం అనేది? ఒక పెద్ద పులులాంటిది. నీ అనుగ్రహం అనే పులైన ఏం చేసినంటే ఏనైనా అయితే మనం జన్మల తరపున సాధన చేసి తొలగించుకోవాలనుకుంటున్నాము. నా నేను నేను నా ఆ నా నేనునే నాకు కాకుండా చేసేసేవారు నా చరేశ్వరు. ఈ పని ఎవరు చేస్తారో, తల్లి చేయగలదా, తండ్రి చేయగలదా, చుట్టాలు చేస్తారా, జ్ఞాతులు మనం తీరించకుంటే సరిపోతుంది. అలా బంధువులంటేనే బంధించేవాళ్ళని చాలా మంది ఏమనుకుంటారంటే చుట్టాలు ఏదో సహాయం చేస్తారా, మనకి ఏదైనా కష్టం వస్తాయి, ఎన్నడూ చేయరు, చేసేవాళ్ళు ఎవరిలో కానివ్వడరు. అసలు బంధువులంటేనే బంధించేవాళ్ళు అన్నారు. ఇంకా చెప్పాడు జ్ఞాతుల వల్ల నేను పంట బాగా ఉంటాను అంటారు. మా తండ్రి గారు బతికినంత గారు రోజు నమస్కారాలు పెట్టి మా తండ్రి గారి దగ్గర సహాయ సహకారాలు తీసుకున్న వాళ్ళే తర్వాత మా తండ్రి గారు చనిపోయిన వెంటనే మా కుటుంబాన్ని పీడించేశారు, కోర్టును ఎక్కించి నా బాధలు పడ్డామని చెప్పారు. ఇప్పుడు మీరు ఏదైనా రంగంలో అభివృద్ధిలోకి వస్తున్నారనుకోండి, ఆ రోడ్డు మీద రావు, ఆ రోడ్డు మీద ఇళ్ళ వాళ్ళకి మీ మీద అసూయి రాదు, మీ ఇంట్లో వాళ్ళకి ముందు అసూయి రావచ్చు. అది ఏం చేయాలి, రోడ్డు మీద ఇళ్ళ వాళ్ళకి మనకి సంబంధం ఉండదు. తల్లి బుద్ధికి భగవాన్, తల్లి ఏం చేస్తాం మనకి, తల్లి అన్నం పెడుతుంది, ఏదేమన్నా అన్నం పెడుతుంది, ఏదో నాలుగు మంచి మాటలు చెప్తుంది. అది తండ్రి తల్లిదండ్రులు ఏం చేస్తారు, ఏదైనా ధనం ఇవ్వగలరు, లేకపోతే కారు కొని పెట్టగలరు, అది బండలు పంపుతారు, మనకేదో చదువులు చెప్పగలరు, మామూలు చదువులు ఏదో చెప్పిస్తారు. కానీ భగవంతుడి ఆ తల్లిదండ్రుల ప్రేమకు నీ ముందు అది ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించలేదు. తల్లిదండ్రులు మనకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించలేదు. వాళ్ళు చేరేటువంటి మనం చేరేటువంటి ఎలా బయటకు తీసుకొస్తారు? ఎవరు నడిచేవాడు బుద్ధివాడు, మధ్యలో నడిచేవాడు బుద్ధివాడు, చివరిలో నడిచేవాడు బుద్ధివాడు, ఇది దారి ఎవరు చూపిస్తాడు? ముందు నడిచేవాడు బుద్ధివాడు, మధ్యలో నడిచేవాడు బుద్ధివాడు, వెనకాల నడిచేవాడు బుద్ధివాడు, ఇంకా దారి చూపించేవాడు ముగ్గురు బుద్ధివాళ్ళు. అది చీకట్లోంచి బయటికి వచ్చినవాడు న్యాచురల్ ఉన్నాడే దారి చూపించగలవాడు, జ్ఞానం ఉన్నాడే నాత్రం చూపించేవాడు, అందరు బుద్ధివాడికి దారి ఎలా చూపిస్తారు? అంతేగా మనకి ఒక ఈశ్వరుడే గురువు మాత్రమే మన అజ్ఞానం నుంచి విడుదల చేయగలరు, అవిద్య నుంచి ఈ మనస్సును బంధం నుంచి విడుదల చేయగలరు. కానీ అది తల్లిదండ్రులకి సాధ్యం. తల్లిదండ్రులు మనకు మామూలుగా బంధువులు కంటే మన తల్లిదండ్రులు మనం ఎక్కువ ప్రేమించవచ్చు, భౌతికంగా ఎక్కువ ప్రేమించవచ్చు, కానీ గురువు చేసే పని, ఈశ్వరుడు చేసే పని ఆ తల్లిదండ్రుల వల్ల అయ్యే పని కాదు. ముందు మనకి ఈశ్వరుడైన వాడు ఒక ఉన్నాడు అనే సజీవమైన విశ్వాసం ఉంటే మైండ్ యొక్క వాంకరం దాగిపోతుంది, 50% దాగిపోతుంది. భగవంతుడు అనే వాడు ఒకడు ఉన్నాడు అని ఒక దృఢ నిశ్చయం మనకు కలిగింది అనుకోని అనుకోని మాట్లాడుతుంది 150 మనసుకి చేపలు ఆగిపోతుంది. అది కబీర్ కావని అంటాడు, గొల్లవాడు గొర్రె పీడని సంకర వేసుకుని నా గొర్రె పూజ పోయింది, నా గొర్రె పూజ పోయింది అని తిరుగుతున్నాడు. అలా హృదయంలో ఉన్న అమృతం పెట్టుకుని, అంతర్యామిని పెట్టుకుని, నారాయణని పెట్టుకుని దేశాలంతా తిరుగుతున్నాం నారాయణుడి కోసం. గురువును తిరుగుదక ఉల్లము నీది కానీ అనగా నీవు దిచ్చి చూపును అరుణాచల, ఓ అరుణాచలేశ్వరుడు నాకు ప్రాపంచిక ధర్మం ఎక్కువగా ఉంది. ఏం ధర్మంగా ఉంది? ఇది లోకవాసన, నాకు లోకవాసన ఎక్కువగా ఉంది. ఇది నీకు దూరం అయిపోయాను, ప్రపంచానికి దగ్గర అయిపోయాను, నీకు దూరం అయిపోయాను. ఎక్కడ దగ్గరగా ఉన్నాం? లోకానికి దగ్గరగా ఉన్నాం. నారాయణ స్మరణ లేదు, ఈశ్వర స్మరణ లేదు, మాధవుడు స్మరణ లేదు, లోకస్మరణ, యశస్మరణ, లోకస్మరణ. దీనికి నీకు దూరం అయ్యాను, ఎప్పుడు ప్రపంచం చుట్టూరు తిరుగుతున్నాను, విషయాల చుట్టూరు తిరుగుతున్నాను, నీ స్మరణ చేస్తున్నాను కానీ దైవ స్మరణ చేయటం లేదు. అయితే నువ్వు ఏం చేయాలంటే నీ యొక్క శక్తిని చూపించి, నీ సుందర స్వరూపమును చూపించి, నీ యొక్క వైభవమును చూపించి నా మనస్సుని అందు అడిగేటట్లు చెయ్యి అరుణాచలేశ్వరుడు. నువ్వు చూపించబోతే ఈ మనస్సు అడుగుతుందా? అంటే నా మనస్సు ఇప్పుడు ప్రపంచం చుట్టూరు తిరుగుతాను, ప్రపంచం చుట్టూరు తిరుగుతుంది. ఇప్పుడు చూడండి, మనం కూడా ఏదైనా గొప్పలు వస్తే కదా పనులు చేస్తాం, అది లోకవాసన. కొంతమంది గొప్ప వస్తుందంటే పని చేస్తారు, దాన్ని చేయరు అసలు వాడు, అది లోకవాసన. ఈ లోకవాసన అంటే దేహవాసన అంటే మనిషిని పీడించేస్తుంది. అలా మన మనసుకి లోచూపు కలగకుండా చేసి రెండు వాసనలే, ఒకటి లోకవాసనే, రెండు దేహవాసన. ఎవరైనా మంచి పని చేసినా అందరూ చూసేలా చేయాలనుకుంటారు, అది లోకవాసన. ఈ దేహవాసనకి దేహవాసన లోకవాసన ఈ మన మనిషిని పీడించేస్తాయి. అశాంతి కూడా ఏ కారణం? మనిషి యొక్క అశాంతికి ఏ కారణం? అయితే ఈ దేహవాసంలోంచి లోకవాసంలోంచి పట్టుకు తిరుగుతున్నటువంటి నా మనస్సుకి అది ఒక ప్రకారం అంటే ఒట్టిగడ్డి తినే ఆవుకి పచ్చగడ్డి తినటం అలవాటు చేస్తే అది ఏమైనా ఒట్టిగడ్డి మానేస్తుంది. ఒట్టిగడ్డి తినే పశువుకి మనం పచ్చగడ్డి తింటాం అలవాటు చేస్తే అది ఒట్టిగడ్డి తింటే వదిలేస్తుంది, ఒట్టిగడ్డి వదిలేస్తుంది, పచ్చగడ్డికి అలవాటు పడిపోయి. అలాగే అరుణాచలేశ్వరుడు నీ వైభవము చూపించు, నీ జ్ఞానమును చూపించు, నీ వెలుతురును చూపించు, నీ శక్తిని చూపించు, నీ శక్తిని నీ అనుగ్రహమును చూపించు, నీ అనుగ్రహాన్ని చూపించి దయను చూపించిన బట్టి చూపించి నీ ఔచ్యాన్ని నీ ఔన్నత్యాన్ని కనుక చూపిస్తే నా మనస్సు దేహవాసం నుంచి లోకవాసం నుంచి విడిపడి నీ అన్ని అడిగిపోతుంది. ఆ అడిగిన మనస్సు కానీ ఆత్మజ్ఞానం కలగదు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి, మనస్సు అడగకుండా ఆత్మజ్ఞానం కలగదు. ఒకసారి మీకు అశాంతిగా ఉంటున్నారనుకోండి, అనుకోండి మా తెలుసు, గురువు అంటే ఆత్మ, గురువు అంటే చైతన్యం, గురువు అంటే జ్ఞానం, గురువు అంటే బ్రహ్మం, గురువు అంటే అమృతం. మీరు అశాంతిగా ఉంటున్నారనుకోండి, ఒకసారి గురువు సమక్షంలో ఎప్పుడైనా కూర్చున్నారనుకోండి, సంవత్సరాల పాటు తరంసంవత్సరాల పాటు పీడించి మీ అశాంతి మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అది గురువు యొక్క వాయించి మాట్లాడుతుంది. మీ ధ్యానాలు, మీ కూర్చోటాలు, మీ నుంచోటాలు చేయలేని పని గురువు అనుగ్రహం చేస్తుంది. అతిథి గురువు అనుగ్రహం సడన్ గా పాఠాలను వెళ్ళిపోతుంది మనస్సు. కనీసం తాత్కాలికంగా అయినా మట్టానికి వెళ్ళిపోతుంది మనస్సు. అది గురువు యొక్క అనుగ్రహం కదా, వేగం పట్టుకోండి. ఏంటి ఎప్పుడు మనం శాంతి చూడలేదు, 40 సంవత్సరాల వయసు వచ్చేసింది, ఇటువంటి శాంతిని మనం ఎప్పుడు చూడలేదు, ఇంటికాడ చూడలేదు, ఎక్కడా చూడలేదు. ఈ శాంతిని ఎక్కడి నుంచి వస్తుంది? ఈ అనుభవాన్ని మీకు అనిపిస్తుంది, అది మీ సొంతం కాదు, గురువు దయవల్ల వచ్చేది. మనం గురువుని పట్టుకోవటం లేరు, గురువు మన హృదయంలో ప్రవేశించటం లేరు. జాగ్రత్త వస్తుంది, స్వప్నం వస్తుంది, నిద్ర వస్తుంది, ఈ మూడు అసత్యమే. ఈ మూడు అసత్యమైన అనుభవం గురువు దగ్గర ఉంటుంది. అంటే మీరు అక్కడికి వచ్చి మూడు అవస్థలో మీ ప్రయత్నంతో సంబంధం లేకుండా, ఇసుమంతో మీకు ఇబ్బంది లేకుండా మూడు అవస్థలు సడన్ గా దాటిస్తారు. అప్పుడు సడన్ గా ఆ శాంతి సాగరంలో మీ సైకిల్ పోతుంది తాత్కాలికంగా. ఆయన ఈ మూడు అవస్థలు తప్పించి మనకి ఏమీ తెలియదు. ఒలకాటులో వెళ్ళే వరకు తెలియదు. నిద్రపోతాం, మరి ఏదో మంచి స్వప్నాలు చెడ్డ స్వప్నాలు వస్తాయి. మంచి చెడ్డ మంచి స్వప్నం వచ్చినాయి, చెడ్డ స్వప్నం వచ్చినాయి. అది నిజం కాదు, ఇది నిజం కాదు. మంచిది వచ్చినాయి, చెడ్డది వచ్చినాయి, అది నిజం కాదు, ఇది జాగ్రత్త వస్తుంది, ఇది స్వప్నమే, అది పొట్టిగా ఉంటుంది, ఇది పొడుగ్గా ఉంటుంది. ఇది మనకి మూడు అవస్థలే తెలుసు. జాగ్రత్త అవస్థ తెలుసు, స్వప్న అవస్థ తెలుసు, నిద్ర అవస్థ తెలుసు. నిద్ర కూడా తెలుస్తుంది కదా, నిద్ర వస్తుంది. ఈ మూడు అవస్థలు మనకు తెలుసు. ఈ మూడు అవస్థలకి ఆధారంగా అతీతంలో నా తొలి అవస్థ, నాలుగో అవస్థ మనకు తెలియదు. ఆ నాలుగో అవస్థలో వారు ఉంటాడు గురువు. ఈ మూడో అవస్థను సడన్గా దాటించడం ఒక నాలుగో అవస్థ శాంతి మీకు అందుతుంది, సడన్గా అందుతుంది. అది గురువుకి సాధ్యం. ఎవరైనా దొంగలు వచ్చామా ఇంటి దగ్గర వస్తే సడన్ గా బంగారం ఎలా పట్టిపోతారో ఆ తాత్కాలిక మీ మనసును దోచేస్తాడు ఈశ్వరుడు. అది గురువు మిమ్మల్ని పీడిస్తున్న మనస్సుని, మీ ఇంట్లో బంగారం దొంగోడు పట్టిపోయినట్టు మిమ్మల్ని పీడిస్తున్న మనసును దోచిపోతాడు వాడు ఈశ్వరుడు. ఎప్పుడు తెలియనటువంటి శాంతి అలౌకికం, అభౌతికం. మీరు కాదు ఇటు శాంతి నాకు అనుభవంలో ఉందని నోటితోటి చెప్పడానికి, మనస్సుతో ఊహించడానికి అందరి శాంతి ఒకసారి గురువు సమక్షంలో వస్తుంది. మీకు మర్చిపోదాను, మరుపు రాలేదు అట్టిని, ఆ ఎక్స్పీరియన్స్ అట్టుండేది. అది ఈశ్వరుడికి సాధ్యం. దేహవాసన చుట్టూ, లోకవాసన చుట్టూ నేను తిరుగుతున్నాను, ఆకలిని పట్టుకుని తిరుగుతున్నాను, ఆకలిని పట్టుకుని నేను తిరుగుతున్నాను, లోకాన్ని పట్టుకుపోయినా నేను లోకాన్ని పట్టుకున్నాను, దేహాన్ని నేను పట్టుకోకపోయినా దేహం నన్ను పట్టుకోవటం లేదు, దేహాన్ని నేనే పట్టుకుంటున్నాను. లోకం నాకేమైనా చెప్పిందో దాన్ని లోకాన్ని పట్టుకోమని, లోకం నన్ను పట్టుకొని లోకం చెప్పిందే మీకు అర్థం. మన అవివేకం వల్ల, మనకి వివేకం లేకపోవటం, వైరాగ్యం లేకపోవటం పట్టుకుంటున్నాం దాన్ని. లేదా లోకం నన్ను పట్టుకొని లోకం చెప్తుందే, దేహం చెప్తుందే నన్ను పట్టుకొని, నేను పట్టుకొని దేహం చెప్తుందే, అదే చెప్పలేదు. మనమే పట్టుకుంటున్నాం వాటిని, అవి మనమే పట్టుకోవటం లేదు, అవి మనం పట్టుకోవటం లేదు. ఇది స్వామి చోట అన్నాడు, స్వామి జయంతి వివేకానంద చోట సభలో మాట్లాడుతున్నాడు. ఎవరో ఆ కూర్చుని వాళ్ళు లేచి ఏమంటే మీరు నాలుగు రోజుల నుంచి ఇక్కడ మాట్లాడుతున్నారు, మాట్లాడుతుంటే మాకు ఎప్పుడు రావాలని మీ మీ ప్రవచనానికి రావాలండి, కానీ మా ఇంట్లో గొడవలు ఉంటాయి కదా, మా ఇంటి వ్యవహారాలు ఉంటాయి కదా అని చెప్పి రాలేకపోతున్నాము. నాకు ఒకటి తెలిసింది, వి కాల్ యువర్స్ హౌస్ హోల్డర్స్, వి కాల్ ఎవర్ హౌస్ హోల్డర్స్, వాట్ హౌస్ కెన్ హోల్డ్ యూ. అంటే మీరందరూ మీ గృహస్థులం గృహస్థులం ఎవరి మాట్లాడు, మా గృహస్థులం అంటే గృహస్థులు అంటే మాకు తీరుపడేక్కడ మాకు తీరుపడేక్కడ గృహస్థులం గృహస్థులు అంటున్నారు. మీ ఇల్లు ముల్లలు పట్టుకుంటున్నారు, మీరేమి ఇల్లుని పట్టుకుంటున్నారా? మీరు ఇల్లు పట్టుకుంటున్నారు కానీ ఇల్లు మిమ్మల్ని పట్టుకోవట్లేదు, కానీ మీరే ఈ ఇంటిని పట్టుకుంటున్నారు. కానీ ఇల్లు మిమ్మల్ని పట్టుకోదు, కానీ అనుకుంటున్నారు ఇల్లు మిమ్మల్ని పట్టుకుంటానని. కానీ మీరే ఇల్లు పట్టుకుంటున్నారు, ఇల్లు పట్టుకున్న మీరే, లోకాన్ని పట్టుకున్న మీరే, దేశాన్ని పట్టుకున్న మీరే. కానీ మీరే పట్టుకున్నా ఐదు మిమ్మల్ని పట్టుకుంటున్నారు, చేయలేసి అనుకుంటున్నారు. ఈ కాళ్ళు ఎవరు కదా హౌస్ హోల్డర్స్, వాట్ హౌస్ కెన్ హోల్డ్ యూ. అంటే మనుషుల మీద ఇంకా ప్రేమ ఎక్కువ, ఎవరికి స్వామీజీకి శరీరాన్ని బద్దలు పట్టుకుని మాట్లాడతాడు, చేతులు చింపుకుని మాట్లాడతాడు. కారణం ఏంటంటే దానికి మనుషుల మీద ప్రేమ. ఏమంటే మీ గురువు గారు పరమహంసు గారు ఎక్కడో ఒక చోటలో ఎక్కడో గుళ్ళో కూర్చుని ఎక్కడో దక్షిణేశ్వరంలో ఎక్కడో గదిలో కూర్చుని బోధించేవారు మీరు ప్రపంచంతో తిరుగుతున్నారు ఏమిటండి, ఆయనలాగా మీరు ఉండొచ్చాం కదా అని ఒక ఆయన ఉన్నాడు స్వామికి. నాలాగా ఆయన ఉండకూడదు, ఆయనలాగా నేను ఉండకూడదు అన్నాడు. అవటానికి నా గురువే, కానీ ఆయనలాగే నేను ఉండకూడదు, నాలాగా ఆయన ఉండకూడదు. ఎవరితో వారిది శరీరం బద్దరైపోతుంది అనిపించింది అని మాట ఏం చేద్దండి, శరీరం బుడ పేరుపోయి శరీరం పేరుపోతుంది అనిపించు ఏం చేయ. ఆ మానవ జాతి మీద ఉన్న ప్రేమ యూనివర్సల్లో, ఆ కాస్మిక్ లవ్, ఆ యూనివర్సల్ మైండ్. యూనివర్సల్ మైండ్ ఏంటి? దేవుడే. కాస్మిక్ అంటే ఏంటి? కాస్మిక్ మనకి మనస్సు ఉంటుంది, దేవుడికి మనస్సు ఉంటుంది. మనది ఇండివిజువల్ అంటారు మన మైండ్ అది కాస్మిక్ మైండ్. యూనివర్సల్ యూనివర్సల్ మైండ్ ఏంటి? దేవుడు మైండ్. కాస్మిక్ మైండ్ ఏంటి? దేవుడు మైండ్. మీకు అర్థమవుతుంది? విశ్వవ్యాప్తంగా ఉన్న మైండ్ దేవుడిదే, అదే మైండ్. మనది శరీరగతం, మన మనస్సు శరీరగతమే, కానీ దేవుడికి కూడా మనలే మనస్సు ఉంది. కానీ ఇటువంటి మాత్రం విశ్వవ్యాప్తం, అది యూనివర్సల్, అది కాస్మిక్ మైండ్, అదే గాడ్స్ మైండ్. కాస్మిక్ గాడ్స్ మైండ్ కాస్మిక్ మైండ్ అంటారు, మన ఇండివిజువల్ మైండ్. అంటే గురువు సమక్షంలో అలవుతున్న శాంతి రావటానికి మూడవస్థలమే అనుగ్రహం అలా దాటిస్తాడు. కొన్ని క్షణాలు ఆయన రుచి చూపిస్తాడు. చావు పుట్టుకు లేని స్థితి మీకు రుచి కలుగుతుంది. అక్కడ చావు పుట్టుకతో సంబంధం అనేటువంటి ఆ చైతన్యం అనుభవంలోకి వస్తుంది. కొన్ని క్షణాలు ఈ సుఖం ఈ శాంతి ఎప్పుడు చూడలేదే, ఎప్పుడు వినలేదే అనిపిస్తుంది మీకు. అయితే నువ్వు నా మైండ్ నా మనస్సు ఒక రకంగా నీ వైపు తిరుగుతుందా? నీ వైపు తిరగటం నీ శక్తిని చూపించు, నీ దయని చూపించు, నీ అనుగ్రహాన్ని చూపించు. అంటే ఏనుగు మనస్సు చండి, ఏనుగు లంగగట్టండి. ఏనుగు ఎవరికి లొంగగట్టండి? ఎవరికి లొంగుతుంది? ఒక సింహానికి లొంగుతుంది. ఏనుగు ఎవరికి లొంగగట్టండి? ఇది ఎవరికి లొంగుతుంది? ఒక సింహానికి లొంగుతుంది. అంటే ఈ మనస్సుని ఏనుగు లొంగాలంటే నువ్వు నీ అనుగ్రహం నీ దయ నీ సింహం నీ దయ అనే సింహం నీ అనుగ్రహం అనే సింహం వల్ల ఇది ఏనుగు అంటే మనస్సు ఏనుగు అనగలంటే నీ దయ అనే సింహాన్ని చూపిస్తావు కానీ వేరే అనగలవు. నువ్వేదో చేస్తున్నావు చేస్తున్నట్టు నటిస్తున్నావు. తాతగారిని ఎలా చంపాలి? ఈ గురువు గారిని ఎలా చంపాలి? మహావీరులు ఉన్నారు కౌరవ సైన్యంలో, మహావీరులు ఉన్నారు, వీళ్ళందరినీ ఎలా చంపాలి? అది ఒకటే ఉదాహరణకు మనం పరమాత్మ ఎంత శక్తివంతుడంటే ఎంత మన కంట్రోల్ అయినా మన నియమించేవాడైనా మన ఆడించేవాడైనా నియమించేవాడైనా అసలు మనం లేవో ఆయన ఉన్నవారు మనకు అనుభవంలోకి వచ్చే వరకు మన పునర్జన్మలు తప్పు, అశాంతి తప్పదు, శవాలను భోజనం తప్పదు. అంటే శక్తి లేకుండా ఈశ్వరుడు ఉండడు, జ్ఞానం లేకుండా ఈశ్వరుడు ఉండడు. ఈశ్వరుడికి నేను చంపాలంటే ఈశ్వరుడికి ఆయుధాలు తెలుపని లేదు. వీళ్ళందరినీ ఎలా చంపటం అర్జునుడు అంటాడు. వీళ్ళందరినీ ఎలా చంపటం? వీళ్ళందరినీ నేను చంపేశాను, చంపి పోటీ పెట్టి ఉంచాను, నువ్వు చేతి రాడించు సరిపోతుంది. లోకం చెప్పుకుంటారు అర్జునుడు యుద్ధం చేశాడని, గొప్ప యుద్ధం చేశాడని. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మనందరికీ నిమిత్త మాత్రమని. అంటే ఈ జై జై మనకు ఒక జ్ఞానం, మంచి సాధన చేయించేవాడు ఈశ్వరుడు, మనకు స్మరణ చేయించేవాడు ఈశ్వరుడు, మనకు గమ్యానికి తీసుకెళ్లేవాడు ఈశ్వరుడు, ఆయన వరణంలో మనకు చోటు ఇచ్చేవాడు కూడా ఆయన. మనం సోమలో అనే సంగతి మనకు అనుభవంలోకి వస్తుంది. అంటే మనం చేసిన సాధన చేతులు ఆడించటం దాన్ని, అంటే సాధన చేయకపోయినా చేస్తున్నట్టు నటించమంటున్నాడు, నటించినట్టు కూడా కొన్ని మార్పులు ఇస్తామంటున్నాడు. అంటే ఈశ్వరుడు శక్తివంతుడు. ఇక్కడ భగవాన్ చెప్పి నీ శక్తిని చూపించు, నీ సౌందర్యాన్ని చూపించు, నీ శక్తిని చూపించు, నీ సౌందర్యాన్ని చూపించు. పూర్వం ఒక మహాత్ముడు చెప్పాడు, ఇలా మనం ఇక్కడ సభ జరుపుకుంటున్నాం అనుకోండి అనుకోండి మాట, ఎవరు వాసన బట్టి ఆయన వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ ఎలక్షన్లో పూర్తి పెట్టారనుకోండి, మీరు ఆడికి ఏదైనా అధికారం సంపాదించాలన్నాను ఇక్కడ, ఇక్కడ కూర్చున్నా వింటమ్మా మనసు అధికారం మీకు వెళ్ళిపోతుంది, వాళ్ళు ఏం చెడిపోతాడు. కానీ సినిమా కొత్త సినిమా వచ్చిందనుకోండి, ఇక్కడ కూర్చున్నా మేము నాటికి టైం వెళ్ళిపోతున్నాను, వాళ్ళు ఏం చెడిపోతాడు. ఇక్కడ కూర్చున్నాడు ఎవడు ఉన్నాడు, ఎవడు వాసన పట్టాడు వెళ్ళిపోతున్నాడు. ఇది లోకం, ఈశ్వరుడు ఎవరెక్కవాలి, ఎవడు వాసన పెట్టాడు బయటకు వెళ్ళిపోతాడు, ఇది ఎవరెక్కవాలి. ఎవడో ఆయన అనుగ్రహించిన వాడికి మటుకి ఇది సాధ్యం. ఉపనిషత్తులో చెప్తాడు మాకు ఈశ్వరుడు తెలియాలి, మాకు ఈశ్వరుడు తెలియాలంటే తెలియబడ్డా ఆయనకి, ఎవరికి ఆయన ఎవరికి తెలియబడాలనుకుంటాడో వాడికి మాత్రమే తెలియబడతాడు. ఈశ్వరుడు ఎవరికి తెలియబడాలనుకున్నాడో ఆయనకి మాత్రమే ఆయన తెలియబడతాడు. మనం అనుకునే మాత్రమే తెలియబడ్డా ఆయన కూడా అనుకోవాలి. ఓ మనుషులందరినీ మంచివాళ్ళని మంచివాళ్ళని అనుకుంటారు, అందరూ మంచివాళ్ళు అనుకుంటారు, కానీ అనుకో ఆయన అనుకోవాలి మనం మంచివాళ్ళమే. మనుషులందరూ మేము మంచివాళ్ళు, మేము మంచివాళ్ళు, అందరూ ఎలాగో అనుకుంటారు, మేము మంచివాళ్ళు, మేము మంచివాళ్ళు, మా సంస్కారం మంచిది, మా సంస్కారం మంచిది అనుకుంటారు. నువ్వు అనిపిస్తే సరిపోదు, నీకు సత్యమే నువ్వు ఇస్తే సరిపోదు. ఈశ్వరుడు నీ అంతర్యామి అనుకోవాలి, నీ అంతర్యామి నేను అనుగ్రహించాలి. నువ్వు మంచివాడు అనుకుంటే సరిపోదు, నీ అహంకారం అనుకుంటే సరిపోదు. నువ్వు మంచివాడు అని ఎవరికి అంతర్యామి అంతర్యామి అనుకోవాలి. ఆయన అనుకుంటే నీకు జ్ఞానం ప్రసాదించింది పరమ పవిత్రుడు, తన ఆత్మజ్ఞానం లభ్యం కాదు. అంటే అరుణాచలేశ్వరుడా, ఇప్పుడు నా వాసన బట్టి నేను పోతున్నాను, దేహ వాసన, లోక వాసన, ఇంకో వాసన, ఇంకో వాసన, ఇంకో వాసన. ఇప్పుడు ఎవరో నాకు అబ్బాయికి అంటున్నాడనుకోండి, ఎవరో ఒక అబ్బాయి ఇక్కడ ఉన్నాడనుకోండి, లేదు అబ్బాయి నేను పెళ్ళి చూడటానికి వచ్చారంటాడనుకోండి, పాపం ఆది వెళ్ళిపోతాడా. ఏదైనా పెళ్లి కూతురు ఉందనుకోండి, అది పిల్లలు వచ్చాము నువ్వు రా అంటే ఇచ్చిపెట్టే ఉంటుంది, అక్కడ అది వెళ్ళిపోతుంది. అక్కడ ఏది ముఖ్యం దాని మనసులో, అక్కడ పెళ్లి ముఖ్యం అందరూ అంతేస్తాడు. ఇక్కడ భగవాన్ చెప్పింది ఎవరిపిచ్చి ఎవరిపిచ్చి అని పోతున్నాడు, ఇంకా మీరు మీద ఎవడు తేటకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, నాలుగో చేయి ఎవరికైనా తక్కువ వచ్చింది అనుకోండి, తర్వాత చూడొచ్చు నాలుగో చేయి తక్కువ వచ్చింది, వాళ్ళకి పౌరం వాసన ఉంటుంది మనకు, ఆయన తెలిసి ఆడైపోతాడు. ఇంకెవరు ఉంటాయి ఇక్కడ మనం, ఎవరు తెచ్చిన బట్టాడు మీటింగ్ మీటింగ్ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఈ లోకం ఏంటిది, ఈ లోకం అది ఇలా ఉంది, ప్రపంచ పరిస్థితి ఇలా ఉంది. అంటే ఏం చేస్తాడు, ఎవరి వాసన ఆడికే తీసిగా ఉంది, ఎవరికి వాసన ఆడికే పతిబరంలా ఉంది. అంటే అరుణాచలేశ్వరుడు నీ శక్తిని, నీ జ్ఞానాన్ని, నీ ఐశ్వర్యాన్ని నాకు చూపి, నీ సౌందర్యాన్ని నాకు చూపించి, ఈ బాహ్యమైన సౌందర్యాలు కూడా నేను పోతున్నాం, బాహ్యమైన సౌంది చర్మ సౌందర్యాన్ని చూసి అని నీ సౌందర్యాన్ని చూపించి, నీ అందాన్ని చూపించి, నీ శక్తిని చూపించి, నీ జ్ఞానాన్ని చూపించి, నా మనస్సు నీ శక్తి నా మనసు అడిగే చెట్టు, నీ సుందర రూపం, నీ శక్తి రూపం, నీ బ్యూటీ అంత చూపించి నా మనస్సు అణిగేటట్టు నువ్వు చేయవలసినే. కానీ అది ఏదో ఆకర్షణలు కొట్టుకుపోతాం, దేహ వాసన, లోక వాసన, శాస్త్ర వాసన, మరొక వాసన, మరొక వాసన, ఏదో వాసనలో బయట తెలిసి వెళ్ళిపోతాం మేము ఉన్న స్థానాల్లో కూర్చుంచి. అది నీ శక్తిని అనుగ్రహించి, నీ దయను అనుగ్రహించి, ఈ మనస్సును స్వాధీనంలోకి తెచ్చి, ఈ మనస్సును అణిగేటట్టు చేయవలసిన బాధ్యత నీదే అరుణాచలేశ్వరుడు. నీకు పురుషోత్తముడు అనే పేరుందవయ్యా, నీకు పురుష వాయిదాలు ఏంది నువ్వు. పది మంది ఏ పని రేపు 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 అంటారు, రేపు రూపం ఉండదు. కొంతమంది ఏ రోజమ్మా రోజు తినేస్తారు, సాధం రేపు అనుకుంటారు, ఆ సాపాడు తినేస్తారు. భోజనం దగ్గర ఏం కకృతిగా ఉంటారు, ఏ రోజు దగ్గర తినేస్తారు. సాధన దగ్గరికి వచ్చేప్పుడు రేపు 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 అంటాడు. ఆ రేపు రాదు కదా ఏం కష్టం, ఏ రోజు కాదు రేపు అనుకుంటాం అనుకోండి, ఆ రేపు ఏదో రేపు చావు వస్తుందండి. ఇక్కడ సాధన ఆ రేపు 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 అనుకుంటే వాడికి ఏం వాయిదా వేసుకుంటూ ఉంటాడు సాధనకి. రేపు గురుగుర్తు లేదు, రేపు అనుకున్నవాడు ఇంక చేయలేడేమని, రేపు రేపు చేద్దాం రేపు చేద్దాం అనుకున్నాడు, ఎప్పుడూ చేయలేదు. వాడు నా చేస్తాడు ఇంకు పురుషోత్తముడని పేరు. 15వ అధ్యాయంలో భగవద్గీతలో 15వ అధ్యాయంలో పురుషోత్తమ ప్రాప్తి. కొంతమంది ఏం చెప్తారంటే 18 అధ్యాయాలు భగవద్గీత, 15 అధ్యాయం చోట అయిపోయింది భగవద్గీత. ఆయనకి భగవద్గీత అనే ఆ దేవాలయానికి పైన కలశం, 16 అధ్యాయం 17 అధ్యాయం శిఖరాలు లాంటి, 18 అధ్యాయం పైన కలశం లాంటిది. సబ్జెక్ట్ 15 అధ్యాయం చోట పూర్తి అయిపోయిందంట, డెకరేషన్ గా మూడిపెట్టాడు. పురుషోత్తమ ప్రాప్తి యోగం, పురుషోత్తమ ప్రార్థించాడు అంటే మేకా ఇంటికి మేకేవాళ్ళ ఇంటికంటే డెకరేషన్ పైన శిఖరం, దానిపైన పెడతారు కదా ఇంకేదో గోపురం, దానిపైన కలశం పెడతారు, అంటే పైకి రావాలి కదా, అంటే డెకరేషన్. మిగతా 3 అధ్యాయులు డెకరేషను, గీతా భవనానికి డెకరేషను, ఆ గీతా దేవాలయానికి డెకరేషను, 15 అధ్యాయం చోట భగవద్గీత అయిపోయింది అంటారు కొంతమంది. ఇక ఈయన ఏమంటున్నాడంటే పురుషోత్తముడే నీ నీ పౌరుషుని ఏదైనా అడుగా చేస్తున్నాడు. ఇప్పుడు నాకు ఇప్పుడు నా అహంభావుని, నా వ్యక్తి నా ఇండివిజువలైజేషన్ ని, నా ఇండివిజువల్ మైండ్ ని, నా వ్యక్తి భావుకి దేహానికి పరిమితమైనటువంటి నా మనస్సుని ఇప్పుడే ఇక్కడే నాశనం చేసి నీకు నాకు భేదం లేని స్థితిని నాకు కలగజేసి అనుగ్రహించవయ్యా. నీకెవరు పౌరుషుడు లేదా, నీ పురుషోత్తముడా, ఓ నారాయణుడా, ఇన్ని రకాలుగా నేను ప్రార్థిస్తే ఇది శక్తి నిలబోయే ఒక అలపాపం. నువ్వేం చేస్తావు రకరకాలుగా అంటున్నారు ఇక్కడ. అంటే క్షేత్రం క్షేత్రజ్ఞంలో ఉన్నవాడు ఆ నారాయణ పురుషోత్తముల అనుగ్రహం లేకుండా రెండక్కడి నుంచి బయటకు రాలేదని తెలిసి అంటున్నాడు. అది ఏమంటాడంటే నా అహంకారాన్ని నాశనం చేసే ప్రయత్నమే ఉన్నప్పటికీ నీ యొక్క కాంతి, నీ యొక్క శాంతి, నీ యొక్క పౌరుషం, నీ దయ, నీ అనుగ్రహం చూపించకపోతే ఇది సాధ్యం కాదు నాకు. నీకు భేద బుద్ధి లేదు, అయినా చేస్తాడు నీకు భేద బుద్ధి లేదు, వేరు బుద్ధి లేదు. నువ్వు మామూలు సూర్యుడు లాంటి వాడు కాదు, జ్ఞానసూర్యుడు. ఆ సూర్యుడు కూడా వెలుతురిచ్చేవాడు నువ్వే, ఆ సూర్యుడు కూడా వెలుతురిచ్చేవాడు నువ్వే. నువ్వు శాంత సూర్యుడు, జ్ఞాన సముద్రుడు, శాంత సముద్రుడు. నేను నా అజ్ఞానంలో చేయండి విడుదల చెయ్యి, నా విద్యలోంచి నన్ను విడుదల చెయ్యి, ఇప్పుడే చెయ్యి, ఇక్కడే చెయ్యి, ఎప్పుడో కాదు ఎక్కడో కాదు, నా జ్ఞానంలోంచి అంటే తప్పన తప్పని నా అజ్ఞానంలోంచి నన్ను విడుదల చెయ్యి, అవిద్య నుంచి విడుదల చెయ్యి. ఒక ఈ ప్రక్రియలో నీలో ఆ దోషాలు ఉన్నాయి, నీలో ఈ దోషాలు ఉన్నాయి. మా డాక్టర్ గారికి వెళ్తాం అనుకోండి, నీలో ఆ రోగం ఉన్నాయి, నీలో ఈ రోగం ఉన్నాయి చెప్పి పంపించడం డాక్టర్ గారు అవుతాడు, తగ్గించి పంపాలి. నువ్వు మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం అంటే నీలో రోగం ఉంది ఎక్కువని చెప్తే ఆ రోగాన్ని తగ్గించి పంపాలి డాక్టర్. ఒక నువ్వు అరుణాచలేస్తే నీలో ఆ దోషం ఉంది, ఒక నువ్వు ఎలా చెబుతానో నీలో ఆ బలహీనత ఉంది, నీలో ఈ బలహీనత ఉంది, ఆ దోషం ఉంది, ఈ దోషం ఉంది అంటే నువ్వు జ్ఞానం నీకు ఎలాగ జ్ఞానం వస్తుందని ఇటువంటి కాలక్షేపం మాట చెప్పకు. ఎస్కేప్ ఏదో వద్దంటున్నాడు, ఎస్కేప్ ఏదో వద్దు, ఏదో ఉంపెట్టి పంపేకు, ఏదో ఉంపెట్టి పంపేకి నీలో నీ బుద్ధిలో ఆ దోషం ఉంది, నీ బుద్ధిలో ఈ దోషం ఉందని ఏదో నెపం చూపించి బయటికి పంపేది అయ్యా. నువ్వు అలా నెపం చూసి పంపేస్తే నువ్వు దేవుడు ఎలా అవుతావు, గురువు ఎలా అవుతావు. కొట్లాడంటే కోసి గుణమత పాలించు గురులోపమై వెలుగు అరుణాచల, గురులోపమైన అరుణాచల నా దోషములను సమూలముగా నాశనము చేసి కొట్లాడంటే కోసి గుణమ నీలో గుణమత పాలించు. ఒక నీలో ఆ చెడ్డ గుణం ఉంది, ఈ చెడ్డ గుణం ఉంది అని నన్ను పంపేయకో. ఒక చెడ్డ గుణం అంటే నువ్వు కోసేయి, పచ్చగడ్డిని కొడవలు చూడు ఎలా కోస్తాడని కోసి చూపించాడు. పచ్చగడ్డిని కొడవలు చూడు ఎలా కోస్తాడో నాకు నాలో నీది చెడ్డ గుణాలు కనిపిస్తున్నాను, చెడ్డ గుణాలున్నాయి, చెడ్డ గుణాలు ఇంటికి పంపించు, కొడవలతో పచ్చగడ్డిని ఎలా కోస్తాడో ఎలా కోసి పంపించు అది నా చేస్తాడు. అంటే బ్రాంతి ఎప్పుడు కలుగుతుందో మనం చెప్పలేము. పద్యానికి చేరుకున్న వాడికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు సీతమ్మ మనం మహాలక్ష్మీ దేవు అనుకుంటున్నాం, సీతమ్మను ఏమనుకుంటున్నాం, మహాలక్ష్మి అంటున్నాం. మహాలక్ష్మి గారు అంటే ఆవిడ నారాయణుడు, లక్ష్మీ నారాయణ అంటారు కదా, ఆవిడ నారాయణ తెలుసాము. ఆవిడ ఈ బంగారు ప్లేట్ చూసి భ్రాంతి పడింది. నానా కష్టాలు పడి అంతకంటే గొప్పవాళ్ళం మనం. ఏంటి లక్ష్మీదేవి ఏంటి, సీతమ్మ ఏంటి, మహాలక్ష్మి అంటున్నారా ఉంది, బంగారు ప్లేట్ చూసి మోసపోయింది, అది నాకు కావాలండి. తర్వాత రావణాసుడు వచ్చి తీసిపోయాడు, నానా కష్టాలు పడింది. ఇంకా బంగారుపు లేడి మీద మోహం పట్టుకోవడం చాలా కష్టం వచ్చి పోనీ సీతం తీసిపోయి ఆడు సుఖపడ్డా, రావణాసుడు సుఖపడ్డా, వీడి బంగారుపు లేడి చూసి నానా కష్టాలు పోయింది చావడం. కానీ ఆ రావణాసుడు సీతమ్మ తీసుకుని చచ్చిపోయాడు పాపం, ఇది చచ్చిపోయి సీతాలు చచ్చిపోయి కష్టాలు పోయింది, అది ప్రాణం పోయింది రావణాసుడికి. రావణాసుడు భార్య అంటే ఆ సీతమ్మ నీకెందుకురా, గొప్ప వైభవంతో నువ్వున్నావు, సర్వైశ్వర్యం ఆడే కాదు ఆ రాజ్యంలో అన్ని భోగాలు అనిపిస్తున్నారు. నువ్వు పాడేపీరు అందరూ లంకలో ఉండని పాడు చేయడానికి సిద్ధమవుతున్నావు. రావణాసుడు భార్య మండుతాయి, నువ్వు ఎలాగో పాడైపోతున్నావు, నీతో లంకలో అందరినీ పాడు చేయడానికి సిద్ధపడుతున్నాయండి. నువ్వు ఒక్కడే పాడైతే పర్లేదు, అందరినీ పాడు చేస్తున్నాయంటే. రావణాసుడి భార్య మండుతాయి జ్ఞాని, నువ్వు ఒక్కడో పోయి అందరినీ పాడు చేస్తున్నావు, ప్రజలందరూ పచ్చగా ఉన్నారు, ఎటు చూసినా ఐశ్వర్యం. ఇప్పుడు అలాగే డెన్మార్క్ లో దేశం ఉంది మనకి, డెన్మార్క్ లో ఎవరి ఇంటికాడ చూసినా పాలు పాలు. సరి వర్షం వచ్చినప్పుడు సైడికాల్లో నీరు ఎలా ప్రవహిస్తుందో డెన్మార్క్ లో పాలు అలా ప్రవహిస్తుంది. ఎవరి ఇంటికాడ చూసినా కొంచారు కొంచారు పాలు. మనకి మధ్యకి పోసి ఉంటే కాఫీ ఉండదు, కాఫీ కాఫీ ఉంటే మధ్య ఉంటుంది, లీటర్ మర లీటర్ అర లీటర్ చుట్టం వచ్చింది ఏమండదు, చుట్టం చెప్పకుండా వచ్చాడు, అది వస్తాను చెప్పిస్తే పర్లేదు, అది సడన్లు వచ్చాడు కాఫీ పెట్టడానికి ఏముండదు, లీటర్ నీళ్ళు వేసి డికాషన్ వేసి పెట్టేవాడికి ఏం చేస్తామండి అర లీటర్ ద్వారా. వాడు పాలు కొనుక్కోవటమే, వంద నాడు పాలు కొనుక్కోవటమే, వంద కోట్ల నాడు పాలు, ఈ పాలు కొనుక్కోవడం ఏంటో మనకు అర్థం అవ్వదు. అందుకే మళ్ళా ఆ పొద్దున్న డబ్బాలు ఆయన కోసం కనిపెట్టుకుంటాం, ఆ డబ్బాల కోసం ఆయన ఇంత డబ్బా వేసిన శబ్దం అవుతాయి, ఇంత గిన్నె వేసిన శబ్దం అవుతాయి, లేనివాడికి ఎలాగే లేదండి. వంద కోట్లు ఉండాలి ఈ డబ్బా డబ్బా పాడుకోవాలని చూస్తూ ఉంటాడు. రెండు వందల ఎకరం ఉంటుంది, ఆయన ఆయన గడ్డి ఉంటుంది, పచ్చగడ్డ ఉంటుంది, ఎండుగడ్డ ఉంటుంది, మనుషులు ఉంటారు, ఆడి డబ్బా పాలు కోసం ఆడి చేస్తూ ఉంటాడు, గ్లాస్ బతికిరాడు అని అంటలేదు. దరిద్రం ఉంటాను నేను ఒళ్ళోడు పదం ఒళ్ళోడు పెంచుకోవచ్చు, నేను లేని అవకాశం లేనివాడికి పర్లేదు. ఎవరు బాంబేలో ఉండాలనుకున్నాడు పెంచుకోలేకపోవచ్చు, అవకాశం ఉన్నాడు పల్లెటూళ్ళలో పెంచుకోవచ్చు, ఆవులు గేదెలు అవకాశం ఉన్నాడు మాట చేస్తున్నాయి. వీడియో డబ్బా వేసిన సిద్ధం అవుతాడు ముఖం కలుపుకున్న కాఫీ కోసం, ఆడు ఎప్పుడు వస్తాడని ఆ పాలవుడు ఎప్పుడు వస్తాడు సిద్ధం అవుతాడు. డెన్మార్క్ లో డెన్మార్క్ ఎప్పుడు చెప్తాడంటే పాలు ప్రవహిస్తాయి డెన్మార్క్. అది మండదండి, ఇంకేం ఎవరింటి కాదు చూసిన ఐశ్వర్యాన్ని నీకు ఐశ్వర్యమే కదా. అంటే సింకులు కూడా మొహం కలుపుకున్న సింకులు కూడా ఎవరింటి కాదు చూసిన బంగారం తోడు తయారు చేయబడ్డాయి, అది రావణాసుడు ఐశ్వర్యం. మనం మొహం కలుపుకుంటాం మన సింకు, అది కూడా బంగారం తోడు తయారు చేశారు. మొహం కలుపుకోవడానికి సింక్ లేదు, అది రోడ్డు పక్కన ఎక్కడ కడతాం, నేరమీదంలో ఏమో అక్కడ సింపుల్గా పైన దుమ్ము చేస్తారు, రోడ్డం తెలిమీదుగా ముందు పట్టడానికి. ఇది మన వేసి దేశ పరిస్థితి. ఆ నేర కట్టుకుంటాడు, సింపు కట్టుకోలేదు, పైన దుమ్ము చేస్తాడు, ఆ రోడ్డం తెలిమీద పడతాం. ఇది ఇంత వైభవంగా ఉన్నాం మనం. అడుగు 150 ఎకరం బాగుంది, ఈ డబ్బా పాల కోసం అలా చూస్తూ ఉంటారు, అదో కర్మ. అది పాలు పాదం సిద్ధం వచ్చాడు, ఈ గ్లాసెస్ సిద్ధం వచ్చాడు. అటువంటి పరిస్థితి మనకు లేదు కాదు, ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది. రావణాసుడు బాధ చెప్పింది అంటే కర్మ నీకే ఉంటుంది, కర్మ సీతం వాడించుకుని నీకు ఐశ్వర్యం చూడన్నారు అందరూ. నువ్వు పాడైపోయింది పనులు జనాన్ని పాడు చేస్తున్నావు, ఇంత ఐశ్వర్యం పాడైపోయి గొప్ప ఐశ్వర్యం ఉంటుంది. రాముడి కంటే ఐశ్వర్యంతో రావణాసుడు ఐశ్వ భౌతికమైన ఐశ్వర్యంలో ఆ చేతమ అందరూ తయారేస్తున్నావా అని చెప్పి నా చేతమ కష్టాలు పడింది మోపడ పడింది చచ్చిపోయాడు పాపం రావణాసుడు. ఇవన్నీ మనకు పాఠాలు ఇవన్నీ అంటే మన బుద్ధి ఎప్పుడు జారిపోతుందో చెప్పడం, మన బుద్ధి ఎప్పుడు జారిపోతుందో చెప్పడం. సీతమ్మ కంటే తెలియవడం కాదు, మనం సీతమ్మ కంటే పవిత్రమం కాదు. సరిగ్గా ఆ క్షణం అటువంటిది గొప్ప సిద్ధి అయిపోయింది. ఆ బంగారు పులిని నాకు కావాలని అంటే లేడల్లో బంగారు పులిలో కూడా తక్కువ. ఒకసారి మన బుద్ధి పాడైపోతే మంచి విషయాలు చెప్పిన వినం మనం. మన బుద్ధి పాడైపోయింది అనుకోండి, మంచి విషయాలు చెప్పిన వినం మనం. ఎందుకంటే ఈ మారీచుడు వేషాడు, బంగారు పేరు వేషాడు మారీచి. ఆ మారీచుడు రావణాసుడు చెప్పాడు, ఎందుకులే నీకే గొడవ, నేను స్వప్నంగా ఉన్నా, నీ ఎవరి పని చేసేవాళ్ళం, నువ్వు స్వప్నంగా ఉన్నావు, ఎందుకులే ఆ సీతమ్మ నీకెందుకు గొడవ. అది రామలక్ష్మణి రామలక్ష్మణ్ ఉన్నారు, అది మహారాజుని పైకి ఉడికి నీకు అమాయకంగా కుర్రోడమే కనిపిస్తున్నాడు, లోకానంత ఒక బాణంతో చంపేస్తాడు. అది నీకు పత్తలకాయ ఉన్నాడు, ఒకే తలకాయ ఉందనుకుంటున్నాను. వాడు కలిసి వీర్యవాణి అతి శక్తి ఉంటారు, వాళ్ళు బలవాణి వీర్యవాణి అతి శక్తి ఉంటాడు. నువ్వు రాముడికి కృష్ణుడికి ఆయుధ ఎలా కలగలేదు, కృష్ణుడు ఆ కంసుని ఎలా చంపాడంటే ఇప్పుడు మావయ్యా అని ఎలా చెయ్యేసి చచ్చిపోయి పోతాడు. కృష్ణుడు మాయాలి చాలా ప్రమాదం వాడి చేతి. అంటే అది ఆయుధాలు అక్కడ ఇంటికి ఏం తప్పుడు నేను ఏం వచ్చి నేను పడిపోయినది నేనేమంటే కేసులు అంటారు. ఆయన ఎవరైనా అలా ముట్టుకున్నాడు అనుకోవడం సంక చంపాలని కంటే ఏం వచ్చి నేను పడిపోయి చచ్చిపోతాడు పాప. నాయన ఎందుకుంటాడంటే పాపం ఏం ముట్టుకున్నాడు అంతకంటే ఏం చేయను, వీడేమి చేయకపోతే చచ్చిపోయి అంటే నీ ఏమి వచ్చి నీ మీద పడిపోతాయి. అంత బలమైన వీరియవాణి నువ్వు చెప్తాడు, ఎవరు మానిషి చెప్తారు ఆడవారం నీకెందుకురా, పైకొడితే మానవుడికి నీకు అనిపిస్తున్నాడు, అతి బలవాణి వీరియవాణి అని చెప్తాడు. అంటే నువ్వు నేను చెప్పినట్టు వినకపోతే తెలియని వాళ్ళ లక్ష్యం ఎక్కడ ఉందంటే నేను చెప్పినట్టు వినకపోతే నేను చంపేస్తానంటాడు రావణాసు. ఎవరిని అప్పుడు వాడు తెలియచేట్లో ఉపయోగిస్తాడు. మీరు చేతిలో చచ్చిపోవడం కంటే రాముడు చేతిలో చచ్చిపోతే మనకు మోక్షాన్ని ఇస్తాడు. ఈ వీరి చేతిలో చచ్చిపోవడం కంటే రాముడి చేతిలో చచ్చిపోవడం మంచిది, మనకు మోక్షం వస్తుంది. అదకు ఈ బంగారపు నీరు వేషం వేసుకెళ్ళి ఆది తెలివితేటలన్నీ మారిచ్చి అక్కడ ఉపయోగించాడు. చూడండి చిన్న పొరపాటు చేసిన సీతమ్మ ఎన్ని కష్టాలు పడింది చూడండి. రావణాసుడు ఎంచుకోపోయిన సీతమ్మ దక్కలేని ప్రాణం పోయిన చేయడతాడు. దురాశ ఉంటే మన పని కూడా అంతే, రావణాసుడు ఇక్కడ దురాశ ఉంటే మన పని కూడా అంతే. అంటే నాలుగు ఐదు దోషాలు నేను నాలుగు అబ్బాలు జరుగుతున్నాను కానీ పొమ్మంటాడే నువ్వు నా దోషాలు ఏమిటో సహా నశింపజీ నా దోషాలు. ఇప్పుడు నేను డాక్టర్ గారికి వెళ్తాను, మీకు ఇదే రోగం ఉందని పంపేయడు, ఆ రోగాన్ని తగ్గిస్తాడు, రోగం అయితే చూస్తాడు, ఆ రోగాన్ని చూపిస్తాడు, మాకు పలానా వారం చెప్తాడు, దాన్ని తగ్గిస్తాడు, దానికి మందులు వాడతాడు, అనుసరించి సర్జరీ చేస్తాడు, అన్నీ చేస్తాడు, తగ్గించి పంపిస్తాడు కదా వైద్యుల లక్షణం. అలాగే నాలుగు దోషాన్ని నువ్వు పంపిస్తే మామూలు డాక్టర్ చేసే పని కూడా నువ్వు చేయలేవు అని నాకు తెలుస్తుందా. మామూలు భౌతికమైన డాక్టర్లు కూడా చేసే పని నువ్వు చేయలేవు, మామూలు భౌతికమైన డాక్టర్లు కూడా నీకు రాముందే ఇంకోమని చెప్పవు, దాన్ని తగ్గించి పంపిస్తారు. అలాగే నాలుగు దోషం ఉందని వెళ్ళిపోయింది చెప్తే ఇంక మూడు వైద్యం ఉంది, ఆ దోషాన్ని తొలగించాలి, దాన్ని సవరించాలి, దాని ఏమిటో సహా తొలగించాలి, దాన్ని దాని సద్గుణాలతో సుగుణాలతో కప్పాలి, నేను ఏ విధంగా అయితే నాకు జ్ఞానం కలుగుతుందో అంటే దుర్గుణాలను తీసేయాలి, దురాచారాన్ని తీసేయాలి, సదాచారాన్ని కల్పించాలి, సద్గుణాలను కల్పించాలి, నిర్గుణ స్థితిలోంచి నన్ను సగుణ స్థితిలోంచి నిర్గుణ స్థితిలోకి తీసుకురావాలి, ఇవన్నీ చేసి నన్ను నాకు ఏ రకంగా నేను తయారు చేస్తే ఆ రకంగా తయారు చేయి. నువ్వు తిట్టి చేయవలసిన వాడు కూడా నువ్వే, నన్ను తిట్టి చేయవలసిన వాడు కూడా నువ్వే, మోక్షాన్ని ప్రసాదించే వాడు కూడా నువ్వే. నీ స్వరూపం నాకు ఇచ్చే బాధ్యత, నీ మొత్తం బాధ్యతని నువ్వే తీసుకోవాలని నా చెప్పిస్తున్నాడు. అవసరం అయితే నా కోసం నువ్వు పరిచయం చేయి, ఇంకా నేను పచ్చని చేయలేకపోతున్నాను, అవసరమైతే నా కోసం నువ్వు పచ్చించు. అడిగట్టిచ్చడి నీరు అకలంకమీర్చి హాని చేయక బ్రోగము అరిణాచరా, పరిణాచేశ్వరుడు ఒక పేరున్నట్లు లోకంలో అడిగించుకుని కూడా అడగకుండా ఇస్తాడని తాడు బొమ్మలో నాకు భయం ఉంది. నీ దగ్గర స్టేటస్ ఉంది, నీ జను అడినాచేశ్వరుడు ఎట్టివాడు అట్టివాడని చాలా మంది కవులు రాశారు నీ మీద, కవిత్వాలు చాలా వచ్చింది. ఇప్పుడు నాకు నా విషయంలో నేను ఫెయిల్ అవుతావు అనుకో, నాకు మోక్షాన్ని ఇవ్వలేవనుకో, నన్ను దోషరహితం నువ్వు చేయలేవనుకో, పాపరహితం నువ్వు చేయలేవనుకో, దుష్టబుద్ధి నాలో మన దుష్టబుద్ధులకు నేను విడుదల చేయలేవనుకో, నీకే అపకీర్తి, నాకేం అపకీర్తి, నీకే అపకీర్తి, నాకు నాకు కీర్తి ఉండేలాగా పోతున్నామన్న భయం నీ వల్ల కాబట్టి పోకుండా చూసుకో. నీ చేతులు గాలి లేని వాడికి ఇంత భయం ఉంటుందండి. గాంధీ గారు ఆరు బయటపడుతుంది ఆయన తాడు కొండ ఉంటే కదా, ఆయన ఎప్పుడు ఎక్కడ గదిలో ఎక్కడ పడుకోలేదు, ఆరు బయలుకి ఆ ఖాళీ స్థలం ఉందనుకోండి అక్కడ మంచానికి పడుకున్నాడు. ఒక దొంగలు వచ్చినా ఏం పట్టుకెళ్తాయి, ఏమి లేదండి, ఆ దొంగలు రావటం దండగండి ఆయన దగ్గరికి. ఏమైనా ఉంటే కదా పట్టుకెళ్ళడానికి. రామకృష్ణ పరమహంస గారు ఒకసారి ఇలా ఆయన మంచం మీద కూర్చున్నాడు, మంచం మీద కూర్చుని ఉంటే ఆ మార్చిపోయిందన్న బట్ట అంటే మంచం ఉందో దాని మీద వేసాడండి, బట్ట వేశాడు బల్లన్న బలపైన బట్ట వేశాడు, బట్ట మీద కూర్చుని చెప్తున్నాడండి ఆయన చెప్పిన మాటలు. బల్ల మీద కూర్చుని బల మీద బట్ట వేశాడు, బట్ట శుభ్రంగా మార్చిపోయి ఉందని చూస్తుంటే ధనవంతుడు వచ్చాడు ఆయన చూడతాను, ఓ ధనవంతుడు వచ్చాడని చూడతాను. దాన్ని చూడటానికి వచ్చి ఏమండి ఇంత మార్చిపోయింది, మిమ్మల్ని చూడటానికి చాలా మంది వస్తున్నారు, ఈ బట్టే మార్చిపోయింది, మీరు బట్ట బాగు చేయించుకునే శక్తి కూడా లేదా అంటే ఆయన అన్నాడండి మీకు 10,000 రూపాయలు బ్యాంకులో ఇస్తాను, 10,000 రూపాయలు అంటే బస్తా 10,000 అంటే మనం ఎకరం 400-500 రోజుల్లో 10,000 అంటే ఇప్పుడు 1,00,000 రూపాయలు తెలుసమ్మా, మీకు 10,000 రూపాయలు బ్యాంకులు వేస్తాను, మీ బ్యాంక్ ఎక్కడ ఎవరి మనం పురమేస్తాను, ఏమండి పురమేస్తాను, పురమే వాడిని బట్టలు శుభ్రంగా చూడటం లేకపోతే ఈ గది చూపించడం బట్టలు శుభ్రంగా చేయించడం ఏర్పాట్లన్నీ చూస్తాడో మరి చూడటానికి బట్టలు బాగాలేదు, బట్టలు బాగుండాలి, బల్ల బాగుండాలి, ఎవరైనా చూడటానికి వచ్చినట్టు మీరు తివాచీలయ్యే ఉండాలి కూర్చోడానికి ఎందుకు ఏర్పాట్లన్నీ చేస్తాను. ఎవరైనా జుడ్డు కర్ర పుచ్చుకొని కొట్టినట్టుందో నీ మాట అనుకోవాలన్నాడు. జుడ్డు కర్ర మామూలు కర్ర కదా, జుడ్డు కర్ర పుచ్చుకొని కొడితే ఎలా ఉంటుందో నీ మాట నాకు ఎలా ఉండవు అన్నాడు. ఏంటండి నీ చేతికి ఒకవేళ బ్యాంక్ రాస్తాను అన్నాడు, నువ్వు బ్యాంకు రాస్తాను, నాకు బ్యాంకులో ఉంది డబ్బు ఉందని అనిపిస్తుంది కదా చాలు కదా నేను పత్రం అయిపోవడానికి అన్నాడు. ఆ మాత్రం దానికి పత్రం అయిపోతారా అన్నాడు కదా, ఎవరండి అన్నాడు. నువ్వు అనుకున్నంత గొప్ప స్టేజ్ లేని మనం ఇలా ఉండదు అన్నాడు. నేను గ్రహించాలి, ఇది గ్రహించకూడదు, ఆ రెండాటికి భేదవంతమైనటువంటి గొప్ప స్థితిలోకి నేను ఇంకా రాలేదు, భవిష్యత్తు మనం ఇలాగే ఉండదు అన్నాడు. ఇది గ్రహించవచ్చు ఇది గ్రహించకూడదని ఆ భేదం మీకు తెలుస్తోంది అన్నాడు. ఎవరు ఆయన ఒకవేళ ఏమో తెలుస్తానే కూడా ఇంకా నేను అద్వైత స్థితి పొందలేమో ద్వైత స్థితిలో ఉన్నానేమో కదా మీ అంచనా ప్రకారం నన్ను ఇలాగే ఉండనియ్యే అన్నాడు రామకృష్ణ. అంటే డబ్బు ఎవరో తీసుకెళ్తూ ఉంటాడు, మీ ఎలాగైనా ఈ బ్యాంక్ అంటాడు, అక్కడ నాకు 10,000 ఉందన్న తలం పొందుతుంది కదా అన్నాడు. అంటే నా సాధన కదుపుగడ్డు రావచ్చని మీరు బ్యాంక్ ఎలక్కలేదు, నిత్యంగా చేయక్కలేదు, ఇవన్నీ ఎవరికో పురమాయిస్తాను నన్ను, ఎవరో ఇచ్చేస్తాను సరుకులు కూడా మీరు మార్కెట్కి, ఎవరో చేస్తా ఉంటాడు డబ్బు, ఎవరో కొంటా ఉంటాడు, ఎవరో చేస్తా ఉంటాడు, అయితే 20,000 చెప్పింది కానకన్నా 10,000 నాకున్నాయని తలం పొందరు అది చాలు కదా. నాకు అమృతానుభవం కలగకుండా అడ్డు వచ్చిన విషయం దుడ్డు కర్ర పెట్టుకొచ్చినట్టు ఉండవు నన్ను అంటాడు మాటలు మేకడి స్పృశాడు. అంటే మీకు ఇంకా అద్వైత స్థితి కలగలేదా, ఇది పుచ్చుకోవచ్చు ఇది పుచ్చుకోకూడదని చూడండి వేద బుద్ధి కనిపిస్తాను మీకు, ఇవన్నీ నీ దృష్టిలో నాకు కలగకపోవచ్చు నన్ను ఇలాగే ఉండని అంటాడు. ఆ వచ్చిన వాడు అంటాడు వశిష్ఠుడు వ్యాసుడు అందరూ వాళ్ళు జ్ఞానం సంపాదించిన తర్వాత కూడా సంసారంలో ఉన్నారే అంటాడు. ఎవరిని రామకృష్ణుని, వారు ఉంటే ఉండగా వారి విషయం, వారి విషయం సరైన అయ్యా నా పద్ధతిలో నన్ను ఉండని అప్పుడు కూడా ఎందుకు చెప్తాడంటే వాడు ఉదాహరణ చెప్తాడు. వశిష్ఠుడు వ్యాసుడు వారి జ్ఞానం సంపాదించాక సంసారంలో కూడా ఉన్నారే అంటాడు. అంటే వాడు ఉంటే ఉండని అప్పుడు కూడా ఈయన మోహపడ్డాడు. వాడు రామకృష్ణుడు. వ్యాసుడు ఎలా ఉన్నాడు, వశిష్ఠుడు ఎలా ఉన్నాడు, ఉండడమే వారు ఉన్నట్టు వారు ఉన్నది మన పద్ధతిలో మనం ఉంటాం. వాడు రామకృష్ణుడు. చింతిని నిన్ను చేరించను, చింతిని నిన్ను చేరించిన తిననాలేని నిశాంతమైపోవు దినం వాడు నాచ్చల అంటే అక్కడ కానీ మనకు మోక్షం రాదు. చింతిని నిన్ను క్షేమించను తిననాలేను శాంతమైపోవు దినం అది నాచ్చల. రమణ మహర్షి దగ్గరకు అందరికీ డబ్బులు ఉండవు కదండి, అందరికీ ధనం ఉండదు. రమణ మహర్షి దగ్గర కొంతమంది పళ్ళు కూడా కొనుక్కోలేని స్థితిలో వెళ్ళేవారు. కొంతమంది స్వామి స్వామి పైసా లేవు పైసా లేవు అంతేకాదు నీ దగ్గర నుంచి తేవాలి తెలసరిన పెద్దవాళ్ళు వెళ్తున్నప్పుడు చంటిపల్లి ఇంటికి చంటిపల్లి ఇంటికి మంది ఎదురు పట్టుకెళ్ళవచ్చు రిక్తహస్తానికి వెళ్ళకూడదు. ఆ సూత్రం తెలిసి పైసా లేవు పైసా లేవంటే ఒట్టి చోట్ల నేను వచ్చాను రిక్తహస్తాలు నేను వచ్చాను భగవాన్ సార్ అదేంటయ్యా నేను తేలేదని అంటారంటే మీరు తెచ్చారు నాకు నేను తేలేదనుకోండి నేను తేలేదనుకోండి ఆ నేను తెచ్చారు కదా నేను లేని వాడు కూడా నేను ఉంటుంది. మీరు ఏమంటున్నారంటే ఏమి తేలేదని అనకండి అయ్యా ఏమి తేలేదని అనకండి అయ్యా నేను తెచ్చారు కదా నాకు కావాల్సిందని నేను తెచ్చాడు కదా నాకు కావాల్సిందని అంటే మీరేమో నాకు కావలసిన ఆహారం తీసుకొచ్చాను నువ్వు వచ్చిన పనాలు నేను భూమి మీదకి వచ్చిన పనాలు ఈ భూమి మీదకి వచ్చిన పనులు అంటే నేనేమైతే నేను లేనంటే ఏమి లేని వాడు కూడా నేను ఉంటుంది. మీ ఇంటికి ఎవరైనా ముష్టి వాడు వచ్చాడనుకోండి వాళ్ళు ఏదో చిరార్థం మాట్లాడడం వాళ్ళు కోపం వచ్చేస్తుంది కోపం వచ్చేస్తున్నారు అది ఏమి లేకపోతే కోపం ఉంటుంది ఇది నేనుంటుంది కదా అది నాకు ఏం తేలేదని మీరు అనుకుంటే ఆ నేను తెచ్చారు కదా నాకు కావాల్సిన ఆహారం అది తిండిని నేను చేరించింది అది భక్తి వస్తే భగవాన్ అలా అంటారు. నేను అజ్ఞాతం వస్తున్న ఉద్దేశించి అజ్ఞాన భగవాన్ ఎవరంటారు నువ్వు ఏమి తేలేదని అనుకో నీ నేను తెచ్చారు కదా నాకు ఆహారం అదేమి భక్తిని భగవాన్ అంటారు అదే మాట ఈశ్వరుడికి చెప్తానండి. ఏమి ఈశ్వరుడికి చెప్పినప్పుడు ఆయన ఈశ్వరుడు భక్తుడు ఆయన పెండు కుమారుడు నేను పెండు కుమార్తె ఇక్కడ ఏం చెప్తాయని అడగాల్సి తిండిని నేను జీవితం నీకు ఆహారం నువ్వు ఆహారం కోసం ఎక్కడో వెతుక్కోక్కర్లేదు నీకు ఆహారమే నేనని నేను ఆదర్శం రావక్కర్లేదు నీ దగ్గరికి నేనే వచ్చాను నీ నాక్ కోసం తిరుగుతానుకోండి ఆ నాకే పొందరికి వస్తూ అదే నువ్వు ఆహారం కోసం తిరగక్కర్లేదు నీకు ఆహారమైన నేను నేను నీ దగ్గరికి వచ్చాను తిన నానేను ఏదైతే నేను నేను అనుకుంటున్నాను ఆ దేహగతమైన నేను మనోగతమైన నేను దేహగతమైన నేను ఈ నేనులోనే ద్వైతం ఉంటుంది ఆ నేనది ఒక కరంపు అందులోనే ద్వైతం ఉంటుంది అందులోనే పునర్జన్మలన్నీ కూడా ఉంటాయి. అంటే చిన్న బీజములో పెద్ద వృక్షం ఎలా ఉంటుందో చిన్న బీజములో పెద్ద వృక్షం ఎలా ఉంటుందో ఈ నేననే తలంపులని రాబోయేగాలు సంసారం ఇదంతా ఇష్టాలు అయిష్టాలు మొత్తం సంసారం రాబోయే జన్మలు ఇది శవాలమాయాలు ఈ నేననే చిన్న తలంపులు ఈ నేననే బీజములు రాబోయే జన్మలన్నీ ఆధారపడి ఉంటాయి. అతి నేనని ఈ వాసనలు సంస్కారాలు బలచమతులు ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ ఈ గొప్పలు ఈ తెప్పలు మీరు అర్థమవుతుందే ఈ అప్పులు ఈ నిలవలు అన్నీ కూడా ఏ నేననే తలంపు మీద ఏ బీజి మీరు ఆధారపడున్నారు ఆ నేను నీ దగ్గరికి వచ్చింది ఆ నేను దగ్గరికి నీరు అక్కర్లేదు ఆ నేనుకు నాలోన నేను తినేస్తే అంటే రాబోయే జన్మలన్నీ కూడా రాబోయే జన్మలు తీసుకొచ్చే శరీరాలు ఆ శవాలు ఆ వృక్షాలన్నీ ఏ బీజంలో ఉన్నాయో ఏ నేననే బీజంలో ఉన్నాయో ఆ నేను కనుక నీ తినేస్తే నాకు మిగిలేది శాంతం నాకు మిగిలేది మోక్షం నాకు మిగిలేది పరమశాంతి అని నాకు తెలుస్తాడా అంటే నిన్ను నిన్నేమి అడగటం లేదు నా నేనని తినమని అడుగుతున్నాను పైన నాకేమవుతున్నాడు అశాంతి పోతుంది నీకు పక్కనే ఉంటుంది నాకు క్షోభ పోతుంది నాకు క్షోభ పోతుంది నాకు అశాంతి పోతుంది నీకు పొట్ట నిండుతుంది. మన వరద వచ్చి ఈ ప్రాంతంలో చాలా మందికి చేడు మునిగిపోయి పోయినాను పోతుంది కూర్చుని చేయడానికి పోయింది అది బాధాకరమైంది అంతకంటే దేహగతమైంది అని పీడించేస్తున్నాడు మనిషి అతి పేరనీయుడిని శోభనైనని నువ్వు తెలియ అరుణాచలే చూడా, అప్పుడు కదా నాకు మోక్షం. నేను చెప్పి నీకు నమ్ముద్దు, మీరు ఇంటికెళ్ళి చూసుకోండి. మీ ఇంటికాలం ఇబ్బందుల కంటే, బాహ్యంగా ప్రకృతి నుంచి వచ్చే ఇబ్బందుల కంటే ఈ దేశంలో నేను తలం పేర్లు నొప్పి ఆ దేశాభిమాన ప్రీణించినట్టు దారిద్ర్యాన్ని అనిపించవచ్చు, అగౌరవాన్ని అనిపించవచ్చు, కానీ ఈ దేశాభిమానం పెట్టి పేడ అనిపించడం చాలా కష్టం. ఆ పేడను తీసేయాలని నా చెల్లిస్తాడు. మనకేమక్కర్లేదు, దేశాభిమానం ఉంది కదండి, మనకు అదనంగా కష్టపడక్కర్లేదు. ఈ దేశాభిమానాన్ని మనం అలంకరించుకోవడం మానేస్తే, ఈ దేశాభిమానాన్ని గౌరవించడం మానేస్తే, ఈ దేశాభిమానాన్ని ముస్తాబు చేయటం మానేస్తే దాని అంతా అదే పోతుంది. దేశాన్ని ముస్తాబు చేయటం వల్ల ప్రమాదం లేదు, దేశము లేనని తలంపును ముస్తాబు చేయకూడదు. దేహానికి అన్నం పెట్టచ్చండి, దేశము లేనని తలంపుకి అన్నం పెట్టకూడదండి, అప్పుడు చేస్తుందండి. తర్వాత మిమ్మల్ని ఎవరింటికి వెళ్తే గౌరవం చేస్తారనుకోండి, అనుకోండి ఆ గౌరవం మీ మనసును ముట్టుకుంటుంది. ఎక్కడ చెప్పకండి, మీరు మీరు ఎవరింటికి నడతారనుకోండి, మిమ్మల్ని బాగా గౌరవం చేస్తే మీ మనసును ముట్టుకుంటుంది. మనం బాగానే గౌరవం చేశారు, ఎవరింటికి అది గౌరవించి పట్టించుకోవాలనుకోండి మిమ్మల్ని, అది మీకు అగౌరవం వెళ్ళి మనం అగౌరవంగా చూశారనుకోండి, అది వచ్చి మీ మనసును ముట్టుకుంటుంది. గౌరవం మనసును ముట్టుకుంటుంది, అగౌరవం మనసును ముట్టుకుంటుంది, మంచి మనసును ముట్టుకుంటుంది, చెడ్డ మనసును ముట్టుకుంటుంది, చావు మనసును ముట్టుకుంటుంది, పుట్టుక మనసును ముట్టుకుంటుంది, ఇష్టం మనసును ముట్టుకుంటుంది, అయిష్టం మనసును ముట్టుకుంటుంది. కానీ చైతన్యాన్ని బ్రహ్మను ఏది ముట్టుకోలేదు, అప్పుడు మీకు మోక్షం. మిమ్మల్ని ఏదైనా ముట్టుకుండా అవుట్ అయిపోతారండి. మిమ్మల్ని ఎవరైనా స్తోత్రం చేశారనుకోండి, అనుకోండి మీకు ఏదైనా కొంచెం బాగానే ఉంది, మన అందరూ పొగుతున్నారంటే అలా సంతోషం వస్తుంది కదా, ఇంకా ఆ సంతోషం వికారం అంటే పొగట్టి మీ మనసును ముట్టుకోండి. ఎవరైనా విమర్శిస్తారనుకోండి, అప్పుడు మీకు శోభ వస్తుంది, అలాగే ఆ విమర్శ మీ మనసును ముట్టుకుంది. కానీ చైతన్యాన్ని మీరు చైతన్యస్థాయి ఎదుగారనుకోండి, ఏది మిమ్మల్ని ముట్టుకోదు, చావు ముట్టుకోదు, పుట్టుక కూడా ముట్టుకోదు, గౌరవ అగౌరవాలు ముట్టుకోవు, ద్వైతాలు ముట్టుకోవు, ద్వైతం అంటే భిన్నభావన ఏం ముట్టుకోవు, నేను ఏమీ ముట్టుకోలేను. అసలు పుణ్యమని పాపమని ధర్మమని అధర్మని ఈ మనస్సునే ముట్టుకుంటే ఆ మనస్సునే గడప దాచేరా, ఇదేమి మిమ్మల్ని ముట్టుకోదు. అప్పుడు పరమశాంతి అటువంటి శాంతి స్థితిలోకి ఇల్లేదా నాకు నేర్కొడిపోరు దాచేస్తాడు. ఏది నన్ను ముట్టుకోకూడదు, ఆ స్థితి ఉంటుంది. అజ్ఞానంలో నిద్రపోతున్నా, అవిద్యలో నిద్రపోతే నన్ను అక్కడికి నాకు వేరుకొనిపో. నష్టం వచ్చిందనుకోండి, దుఃఖం వస్తుంది కదండి. మీ నష్టం ఎప్పుడు మీ మనస్సును ముట్టుకుంటేనే దుఃఖం వస్తుంది. మీకు లాభం వస్తే సంతోషం వస్తుంది, కానీ ఆ లాభం మీ మనస్సును ముట్టుకుంటుంది. ఈ ముట్టుకోవడంతో సంబంధం లేకుండా ఒక స్థితి ఉంది, అక్కడికి నేను వేరుకొనిపు అది నాకు తెలియజేస్తాడు. అంటే ఇప్పుడు మనం లోకం గొడవలు మనం ముట్టుకుంటున్నారైతే మనకు తెలుస్తాను కదా, ముట్టుకుంటున్నారు కదా, నాకు ఫీలో ఫీలేము. ఇంకా పునర్జన్మలు వస్తాయి శాస్త్రంతో మనం ముట్టుకుంటున్నాయి కానీ విధానాలన్నీ ఇప్పుడు పునర్జన్మలు వచ్చేస్తే నీకు రావడం నిర్ధారణ ఏంటి, దీని గురించి తెలకాయ బదులు పెట్టుకోక్కర్లేదండి. అన్ని ముట్టుకుంటున్నాయి కదా మనల్ని, ఎవరిని బాగా గౌరవం చేస్తే గౌరవం చేసే అనుకుంటున్నాం కదండి. బ్రహ్మము ఏది అనుకో, ఏది అనుకోదు, దాన్ని పొందే వరకు మనకి జన్మలు తప్పు, చెప్పులు తప్పు, కష్టాలు తప్పు, నష్టాలు తప్పు, బాధలు తప్పు, బరాలు తప్పు, శవాలు మనుషులు తప్పదు. కోపరహిత గుణ గురుగాదని అనుగుణ పొరలేమి చేసి అడిగించల. కోపం ఎలా ఉంటుందో తెలియని వాడు. ఒక నేను ఏదైనా పొరపాటు చేశానుకో, నీ కోపం ఎలా ఉంటుందో తెలియదు, కాబట్టి నన్ను క్షమించి ఆశీర్వదించు. ఒకసారి సంజయ్ రెడ్డి గారి స్నేహితుల కారణం ఒక మాట చెప్పాను నాకు. సంజయ్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన ప్రకటనలు సంజయ్ రెడ్డి గారికి ఎగినెస్టీగా ఓటేసేటట్టు. నేను సంజయ్ రెడ్డి గారికి పైసలు అక్కర్లేదండి, కానీ కోపం ఎక్కువ ఉండాలి, పైసలు అక్కర్లేదు. ఏదైనా పని కావాలంటే చేసి పెట్టేస్తారు కానీ డబ్బులు ఆశించడం, కానీ కోపం ఎక్కువ ఉండదు. మరి ఏం జాగ్రత్త అయితే ఉండదో, విపేగంగా ఓటేసినప్పటికీ ఎవరే రాజు బాగున్నా పలకరించి చూడట్టు. ఏంటి వ్యతిరేకంగా ఓటేసినట్టు ఆయనకు తెలుసు, ఎవరికి ఉంది సంజయ్ రెడ్డి గారు తెలిసి ఎవరే రాజు బాగున్నా ఏంటి అక్కడ కనిపిస్తారనటం, ఏంటి ఏమైనా పని కోసం పని మీద ఇచ్చారనుకున్నారు. ఏంటి కొన్ని వ్యతిరేకంగా ఓటేశాం, ఏంటిరా ప్రేమగారు వ్యతిరేక నమోదు చేశాను, మా వ్యతిరేక నమోదు చేశాను, సీక్రెట్ బ్యాలెట్ అని ఆయన కూడా తెలిసి వ్యతిరేక నమోదు చేశాను అని రోజున అన్నారట్లే సంజయరెడ్డి గారు. నిన్ను మీరు నన్ను క్షమిస్తారని ఎప్పుడు అనుకోలేదండి అన్నారు సంజయరెడ్డి గారు. మీకు నేను అనుకూలంగా ఉన్నప్పుడు మీరు నా పట్ల ఎలా ఉన్నారు, మీకు వ్యతిరేకంగా ఏ చేశాను తెలుసు, మీరు నేను వేశాను నాకు తెలుసు, వేశానని మీకు తెలుసు, కానీ పూర్ణ ఎలా ఉన్నారు, పూర్ణ నా పట్ల ఎలా ఉంటున్నారు, మీరు నన్ను క్షమిస్తానని ఎప్పుడు నేను నా జీవితంలో ఆయన కోపదారు కదండి, అసలు అసలు మామూలుగా కోపదారండి, నన్ను క్షమిస్తారని నేను ఎప్పుడు అనుకోలేదండి అన్నారు. మీరు అర్థమవుతుంది ఇక్కడ అది నాకు తెలుస్తుందో చెప్తుంది అది ఒకవేళ నేను పొరపాటు ఏదైనా చేశానుకో నీకు కోపం లేదు, అసలు సంజయరెడ్డి గారు కోపం ఉంది క్షమిస్తున్నాడు, నీకు ఇక్కడ కోపం అంటే అది నాకు తెలుస్తుంది, నీకు కోపం అనేది ఎలా ఉంటుందో తెలియదు. ఒక నిజంగా నేను పొరపాటు చేశానుకో, నీకు అగౌరవం తీసుకొచ్చే పనులు చేశానుకో, నీ దిక్కేషణకు నీ నీ యొక్క శాసనానికి వ్యతిరేకంగా పని చేశానుకో, కానీ చేశాననుకో క్షమించి ఆశీర్వదించి నీ ఉదయం నాకు చోటి ఎవరన్నాడు జగన్ సంజయరెడ్డి గారు కోపాన్ని కూడా క్షమించాడు, నేను కోపం లేదు నీకు క్షమించడానికి అర్థం కాదు రమణ మహర్షి గారు. నీకు వ్యతిరేకంగా ఓటేషన్ ఎంత ప్రేమగా మాట్లాడిపోయాడు ఏంటనే నేను మాట అనకుండా ఉండలేకపోయాడు సంజయరెడ్డి గారు నన్ను క్షమించేశారు మనస్సు గారి మీద. ఆయన కోపం నీకు ఇది అది నాకు తెలుస్తాడు, కోపం లేదండి నీకు కోపం లేదు, కోపం లేదు, కోపం లేనప్పుడు కోపం లేనప్పుడు దాన్ని క్షమించడానికి నీకు అడ్డే ఉంది, వాళ్ళు నీకు ఏదైనా అపచారం చేశారనుకో అయినా నన్ను క్షమించడానికి అడ్డేమి లేదు, క్షమించి అని ఆశ్చర్యించు. సుఖ సముద్రము పొంగ ఆనంద సముద్రము, సుఖ సముద్రము శాంతి సముద్రము పొంగ వాక్కు మనములు అడంగ, వాక్కు మనస్సు అడంగ ఊరక అమరమందు అరుణాచలం. అంటే మనస్సు ఏమో తిరగటం మాందం, నోరు వాగటం మాందం, లోపల ఉంది జ్ఞాన సముద్రం. ఆ శాంతి సముద్రం పొందితే సహస్రయానాన్ని అంటే మెదడు ముంచేస్తంటే మనస్సు తిరగటం ఆగిపోతుంది, మీ నోరు వాగటం ఆగిపోతుంది. ఇప్పుడు మనం భోజనాలు చేస్తున్నాం అనుకోండి, ఆ పక్కన వాళ్ళు నీళ్ళు బాగున్నారని మిగిలిన నోరు ముద్ద నోట్లో పెట్టాక ఇంకా నోరు ఊరుకుంటుందండి. ఈ ముద్ద నోట్లోనే ముద్దంటే మాట్లాడినవ్వదండి, నోటి యొక్క చాపల్యం ఈ మనసు యొక్క చాపల్యం అనేది లాగా అక్కడ స్థిరంగా కూర్చోవయ్యాన్ని సుఖ సముద్రాన్ని శాంతి సముద్రాన్ని పంపించి అక్కడ అమరవు అరుణాచలం. అప్పుడు కదా నేను పూర్తిగా అణిగిపోయింది, నా మనసు అణిగిపోయింది. మనకి సో బుర్రంగా అణిచేస్తాడు, ఏనుగు వచ్చి నీ నేను పంచి నీ ఎలా పూరేస్తారని పోతారో అలాగే ఈ బుర్రపుని మనసుని అణిచేసింది ఏంటి అక్కడ వెళ్తాయండి అలా పడి ఉంటాయి. మనస్సు యొక్క చేపలు ఎప్పుడైతే ఆగిపోయిందో పునర్జన్మలు కూడా ఆగిపోతాయి. అటువంటి స్థితిని అనుగ్రహించారు నాచారు. ఇక మధ్వాచార్యులు అన్నాడండి ఎక్కడైతే పులుందో అక్కడ మేక ఎలమంటే ఎలవచ్చాను, నీరు ఎలమంటే వెళ్ళబట్టింది, ఏదైనా జంతువులు అక్కడ పంపులోనే వెళ్ళబట్టింది, దూరంగానే పారిపోతుంది. ఎక్కడికి బతికని పులి అక్కడ ఉండే విషయాలు కూడా అలా పారిపోతాం అంటారు. విషయానందం నిర్విషయానందం, విషయానందం నిర్విషయం. మనకి విషయానందం ఎలా ఉంటుందో తెలుసు, విషయాలకు సంబంధించిన ఆనందం ఎలా ఉంటుందో మనకు తెలుసు. కానీ ఎప్పుడైతే మనకు జన్మలాగిపోయి విషయాలతో సంబంధం నిర్విషయానందం అంటే ఆత్మానందం, మీరు అర్థమవుతుంది, ఆత్మానందం కనుక మనకు అనుభవంలోకి వస్తే ఏమండి దానికి దానికి ఆత్మానందంతో సమానమైంది, కానీ దానికి మించింది కాదు, దానికి మించింది కాదు, దానికి మించింది కాదు, ఏదైనా సంగతి నీకు అనుభవంలోకి వస్తుంది. ఆ నిర్విషయానందం అంటే ఆత్మానందం, ఆ అమృతానందం, అలౌకిక ఆనందం, అభౌతిక ఆనందం. అప్పుడు ఆ స్థితికి నువ్వు వచ్చేటప్పుడు నువ్వు చేయటానికి పనికి ఏం మిగలదు. నువ్వు ఒక అమ్మాయికి నీకు పూలు వస్తున్నాయి అనుకోండి, ఒక అమ్మాయికి నీకు పూలు వస్తున్నాయి అనుకోండి, ఇంకేవాళ్ళు ఏమంటారండి అమ్మ నువ్వు పని చేయకమ్మా నువ్వు పని, నువ్వేం పని చేయకు కూర్చో నువ్వు కూర్చో కూర్చో అంటారు. ఇది నిర్విషయానందం, నీ అంటే విషయాలు ఎలా ఉంటుందో ఆ నిర్విషయానందం, ఇంకా అమృతానందం, అమృతానందం అది ఆత్మానందం, అమృత అనుభవం. ఇక వీడికి అనుభవంలోకి వచ్చింది అనుకోండి, అప్పుడు వీడికి పనితో సంబంధం లేకుండా పని ఇచ్చిపెట్టక్కర్లేదు, వీడికి పని లేకుండా ఇంకే చేక్కర్లేదు. ఎవరు? ఈశ్వరుడు. అప్పుడు ఇంకా శవాళ్ళు మోయక్కర్లేదు, పునర్జన్మలు ఎక్కర్లేదు. అది వాడు ఇచ్చిపెట్టడం, పని ఇచ్చిపెట్టేస్తున్నటువంటి కర్మ వాడు ఇచ్చిపెట్టక్కర్లేదు, కర్మ వాడిని ఇచ్చిపెట్టేస్తున్నట్టు. అప్పుడు మీరు ఏది ఎటువంటి స్థితి వస్తుందంటే జీవితానికి చావుకి భేదం తెలియని స్థితికి ఎగిరి వెళ్ళిపోతారు. ఓ